ఓం శ్రీ నాన పరమాత్మనే నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. లాస్ట్ ఇయర్ దీపానికి ఆంటీ మాట్లాడితే బాగుంటుందని అరుణ ఆంటీతోనే మాట్లాడించడం జరిగింది అనుకోకుండా. అంటే నేను అరుణాచలం వస్తున్నాను కదా, మళ్ళీ అక్కడ నెట్ అది సరిగ్గా ఉంటుందో లేదో, సో దీపానికి మీరు మాట్లాడితే బాగుంటుంది అన్నాను. అనుకోకుండా శారదత్తయ్య అంటే 2 డేస్లో సీరియస్ అవ్వడం, సో స్వర్గస్థులు అవ్వడం జరిగింది. అండ్ అనుకో అంటే శారదత్తయ్య మౌలాలి భక్తుల్లో ఒక ఆవిడ, అండ్ అరుణ సత్సంగం రెగ్యులర్గా గత 20 ఏళ్ళుగా అటెండ్ అయిన ఆవిడ అనమాట. సో ఈ సందర్భంలో దీపాన్ని పురస్కరించుకుని శారదత్తయ్యకి ఆయన అదే భగవంతుడి పట్ల ఉన్న భక్తి, ఆవిడ నాన్నగారితో ఉన్న అనుబంధం కొంత షేర్ చేసుకుని మధ్య మధ్యలో దీపం సందర్భంగా అరుణ ఆంటీ మాట్లాడితే ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నట్టుగా హ్యాపీగా అరుణ ఆంటీకి అప్పచెప్పేశాం ఈరోజు. చాలా సంతోషంగా ఉంది అరుణ ఆంటీ. మీరే ప్రేయర్ చేసి సత్సంగం స్టార్ట్ చేయండి అండి.
అలాగే రమ్మ, అలాగే.
థ్యాంక్ యూ.
అలాగే
శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 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 అరుణాచల శివ అరుణాచల. రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు రక్షమాం రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు పాహి మాం రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు రక్షమాం రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు పాహి మాం రమణ సద్గురు రమణ సద్గురు పాహి మాం రమణ సద్గురు రమణ సద్గురు రమణ సద్గురు రక్షమాం. గిరి రూపమో గురు రూపమో శ్రీ నాన్న పాదమే మాకు శరణ్యం. గిరి రూపమో గురు రూపమో శ్రీ నాన్న పాదమే మాకు శరణ్యం. గిరి రూపమో గురు రూపమో శ్రీనాన్న పాదమే మాకు శరణ్యం, శ్రీనాన్న పాదమే మాకు శరణ్యం. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. భక్తులందరికీ నమస్కారాలండి. మనము రెండు రోజుల క్రితమే అరుణగిరి జ్యోతిని అందరం దర్శనం చేసుకున్నాం. ఎవరి పద్ధతిలో ఎవరికి వీలైన రీతిలో వాళ్ళందరము అరుణగిరి దర్శనం చేసుకున్నాము. అరుణాచల ప్రాముఖ్యత కానీ అరుణగిరి ప్రాముఖ్యత, భగవాన్ గ్రేసు మనం పొందింది కేవలము నాన్నగారి అనుగ్రహం వల్లండి. నాన్నగారు మన జీవితాల్లోకి వచ్చి అరుణగిరి గురించి తెలిపి, భగవాన్ గురించి తెలిపి ఆ గ్రేస్ను మన చేత అనుభవింపచేశారు. అది నాన్నగారి దయ, నాన్నగారి అనుగ్రహం. కాబట్టి మన జీవితాల్లో ఏ శుభము జరిగినా, ఏది జరిగినా ఈ అరుణగిరి దర్శనం చేసుకొని జ్యోతి దర్శనం చేసుకున్నామంటే కేవలం నాన్నగారి ప్రేమ, నాన్నగారి దయ అండి. అయితే భగవాను అరుణగిరి గురించి కొన్ని మాటలు చెప్పారు, అవి చదువుకుందామండి. ఈరోజు చదువుకొని ఆనందిద్దాము. భగవాన్ ఏమన్నారంటే, వెంకట్రామన్ తిరువణ్ణామలై వచ్చిన 2.5 సంవత్సరాలకు అంటే 1899 ఫిబ్రవరి ప్రాంతంలో అరుణగిరిని అధిష్ఠించారు. మొట్టమొదటిసారిగా 1899లో భగవాను గిరిపై పాదం మోపారటండి. అరుణగిరి అనాదిగా యోగులకు, ఇది భగవాన్ గిరి గురించి చెప్పిన వాక్కులండి. ఈ పుస్తకం నాన్నగారు ఇచ్చారు, అమ్మా నీ జీవితంలో దీన్ని 3 సార్లు చదువు, ఇంకే పుస్తకము నీకు అక్కర్లేదు, ఈ ఒక్క పుస్తకము సరిపోతుందని నాన్నగారు ఇచ్చిన పుస్తకం అండి 1992లో. ఇది భగవాను గిరి గురించి చెప్తున్నారు. అరుణగిరి అనాదిగా యోగులకు, మునులకు, సాధకులకు, సాధువులకు, సన్యాసులకు, మహర్షులకు నిలయము. స్వామికి ఈ భూమి మీద ఏదైనా ఆసక్తి, అనురాగం, మమకారం, బంధము ఉన్నాయంటే అది అరుణాచలం. నాన్నగారు ఎన్నోసార్లు చెప్పేవారండి, భగవాన్ ఇక్కడ ఈ భూమి మీద దేనితోనైనా భగవానికి తాదాప్యం ఉందంటే అది కేవలం అరుణగిరితో తాదాప్యము, అరుణాచలుడితో తాదాప్యం అనండి. ఆయన అరుణాచలాన్ని ప్రేమించారు, దాన్ని చేరుకోవాలని ఆరాటపడ్డారు. అది సాక్షాత్తు ఆయనకు ఈశ్వరుడు, ఆత్మ గురువు భగవానికి. అంటే మదురైలో భగవాన్ ఉన్నప్పుడు నాన్నగారు చెప్పేవారు, నేను ఎక్కడికి వెళ్ళాలి అనే ప్రశ్న భగవాన్ లోపల ఉదయించినప్పుడు హృదయములో నుండి అరుణాచలేశ్వరుడు పిలుపు భగవానికి వినిపిస్తుందటండి. అరుణాచలం, అరుణాచలం, అరుణాచలం. నాన్నగారు చెప్తా ఉంటే హృదయంలోంచి కదలిక వచ్చేదండి అరుణాచలం అనే పదము నాన్నగారి నోటి నుండి వింటున్నప్పుడు. అంటే ఎంత ఆర్తిగా భగవంతుడు తన బిడ్డని చేర్చుకుంటాడో అంత ఆర్తిగా నాన్నగారు ఆ ప్రేమగా అండి నాన్నగారి నోటి గుండా ఆ అరుణాచలం అనే పదము ప్రతిధ్వనించేదండి మనకి. భగవాను నేను ఎక్కడికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు హృదయంలో ఉన్న అరుణాచలేశ్వరుడు తన బిడ్డని అక్కున చేర్చుకోవడానికి అరుణాచలం, అరుణాచలం, అరుణాచలం అని అలా నాన్నగారు పలుకుతూ ఉంటే అండి మనకి హృదయాలు పులకించిపోయేవండి. అలాగా భగవాన్ అటండి అరుణాచలం చేరుకోవాలని ఆరాటపడ్డారు. అది భగవానికటండి సాక్షాత్తు ఈశ్వరుడు, ఆత్మ గురువు. అంటే మనం బయట భగవంతుణ్ణి ఒక రూపంతో కొలుస్తాము, దాన్ని ఈశ్వరుడు అంటాము. రూపం ధరించిన చైతన్యాన్ని ఆత్మని, రూపనామాలు చెల్లేని చైతన్యాన్ని ఆత్మ అంటాము. ఇంకా పైగా అండి ఎప్పుడైతే ఆత్మలో స్థిరపడాలి, ఆత్మని చేరుకోవాలి, ఏదో ఉంది అని అందరూ చెబుతున్నారు, దానిలో స్థిరపడాలని భక్తుడికి అండి తపన, ఆరాటము పెరిగినప్పుడు ఆ ఆత్మే అండి గురువుగా ప్రత్యక్షిస్తూ లోప ఎదురుగుండా మనకు ప్రత్యక్షమవుతుంది. కాబట్టి మనం చైతన్యాన్ని మూడు రకాల పేర్లతో పిలుచుకుంటాము. మొట్టమొదలు భక్తుడు ఈశ్వరుడుగా కొలుస్తాడు, తర్వాత ఈశ్వరుడే లోపల ఒక ఆనంద స్థితి, ఒకటి ఏదో ట్రుత్ అండి, ఏదో తెలియదు ముందు భక్తుడికి, కానీ చేరుకోవాల్సింది, పొందాల్సింది, అనుభవించాల్సింది ఏదో ఉంది అనే తపనలో ఉన్నప్పుడు ఆ ఆత్మ చైతన్యము గురువుగా సాక్షాత్కరించి అప్పుడు ఆ చైతన్యం దగ్గర చేరుస్తుంది. కాబట్టి ఇక్కడ భగవాన్ కట్టండి, అరుణాచలేశ్వరుడే ఈశ్వరుడు, అరుణాచలేశ్వరుడే ఆత్మ, అరుణాచలేశ్వరుడే గురువు. అంటే భగవానికి బాహ్యంగా ఒక రూపము, మానవ రూపం ధరించి ఎవరు గురువు లేరు, కానీ లోపల ఉన్న చైతన్యమే అరుణగిరిగా లోపల అరుణాచలముగా స్ఫురణ ఇచ్చి అరుణాచలం మధురై నుండి భగవాన్ని అరుణాచలము లాక్కొని వెళ్ళింది. ఎందుకంటే మనందరికీ అవసరం కాబట్టి. ఈరోజు మనందరము అరుణగిరి గురించి, అరుణాచలం గురించి, భగవాన్ గురించి, నాన్నగారి గురించి ఇలా ఆనందంగా అండి ఆ వారి వాక్కులలో తడిసిపోతున్నామంటే కేవలము అది ఆ అరుణగిరి నాన్నగారు అనేవారండి. అమ్మా, అరుణాచలమే కాళ్ళు చేతులు ధరించి తిరుచులిలో పుట్టి మధురై చేరి అక్కడి నుంచి అరుణాచలం చేరిపోయిందమ్మా మనందరి కోసమని, అదే అదే భగవాను మళ్ళీ ఖాళీ చేతులు ధరించి నాన్నగా ఉన్నారనేది మనందరి భక్తులందరి విశ్వాసం అండి. అది అరుణాచలేశ్వరుడు అనండి, భగవాన్ అనండి, చైతన్యం అనండి, ఏ పేరుతో పిలిచినా అది నాన్నగారే. అయితే ఇక్కడ భగవాన్ ఇంకేమంటున్నారంటే, దాన్ని ఆరాధించి భగవాన్ దాన్ని స్తుతించారటండి. దాన్ని వర్ణిస్తూ రాశారు, అరుణాచలం మొదటి నుంచి నాలో, భగవాన్ చెప్పిన వాక్కులండి, అరుణాచలము మొదటి నుంచి నాలో ప్రకాశిస్తూ ప్రతిధ్వనిస్తూనే ఉంది. ప్రకాశిస్తూ అంటే అండి ఎరుకగా ఉన్నాను 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 అని ప్రకాశం, ఇంకొక వైపు నేను 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 అనేది ప్రతిధ్వని అండి. నేను అనేది ప్రతిధ్వని అండి. అంటే మనము ఏదన్నా ఇప్పుడు అరుణగా అరుణాచల ప్రదక్షిణం చేస్తూ ఒక చోట నిల్చుని అరుణాచల అరుణాచల అని పిలిస్తే అండి అది మళ్ళీ మనకి చెవులకు వినిపిస్తుందండి రీసౌండ్గా. దాన్ని ప్రతిధ్వని అంటాం, రీసౌండ్ని ప్రతిధ్వని అంటాం. ఎప్పుడైతే భక్తుడండి 100%గా అంటే కేవలము ఈశ్వరుడే కావాలి అనే వైరాగ్య భావంతో భగవాను మధురైలో ఉన్నప్పుడు అమ్మ మీనాక్షి అమ్మ ఎదురుగుండా, ఆ ఆలయ గర్భగుడి ఎదురుగుండా కళ్యాణ మంటపం ఉండేదటండి, ఆ మంటపంలో కూర్చుని భగవాను కన్నీరు ధారలు కార్చేసేవారటండి. అమ్మా నన్ను నీ ఒడిలోకి తీసుకో, అమ్మా నన్ను నీ ఒడిలోకి తీసుకో అని భగవానికి చైతన్య అనుభవం ఒక కొద్ది రోజుల్లో వస్తుంది అని అన్నప్పుడు భగవాన్ అలా ప్రార్థించి వారటండి అమ్మని. అందుకని ఇక్కడ అరుణాచలం మొదటి నుంచి నాలో ప్రకాశిస్తూ అంటే ఉన్నాను అని ఎరుకగా ప్రకాశిస్తూ ప్రతి నేనుగా ప్రతిధ్వనిస్తూనే ఉంది, ఆ నామ స్ఫురణ నాలో నిరంతరం ఉండనే ఉంది. ఆ అదండి, ఆ నేను నేను అనే స్ఫురణ నిరంతరం ఉంది, ఆ నేనే నాకు అరుణాచలముగా ప్రతిధ్వనించింది లోపల. అంటే ఓంకార వాక్యార్థ ఉత్తమ సమహీన నిన్నెవరెరుగువారు అరుణాచల అని అరుణాచలేశ్వరుడి గురించి భగవాన్ స్తుతిస్తారు కదా. అప్పుడు భగవాన్ అంటారండి, ఓంకార వాక్యార్థ, ఓంకారానికి అర్థాన్ని విను. ఆ ఓంకారం అనే వాక్యానికి అంటే ఓంకారము దేనిని స్ఫురింప చేస్తుందో, ఆ ఓంకారము ఎక్కడికి తీసుకెళ్లి కూర్చోబెడుతుందో ఆ అనుభవము, ఆ అర్థము నువ్వు. నీతో సమానమైన వాళ్ళు ఈ సృష్టిలో లేరు తండ్రి. అంటే చైతన్యానికి, పరబ్రహ్మానికి, శక్తికి సమానమైన శక్తి ఈ సృష్టిలో లేదు. ఓంకార వాక్యార్థ ఉత్తమ సమహీన నిన్నెవరు ఎరుగువారు అరుణాచలేశ్వరుడా. అంటే నిన్నెవరు ఎరుగువారు అంటే నిన్ను ఎవరు తెలుసుకోలేరు. సాధన చేసి తనంత తానుగా భక్తుడు నీ దగ్గరికి చేరుకోలేడు. నువ్వు ఆ భక్తుడిని ఎన్నుకొని, నాన్నగారు అనేవారండి, అమ్మా శివుడికి మన అహంకారాలన్నీ ఆహారం అని. అయితే ఏ భక్తుడి అహంకారాన్ని తన ఆహారంగా చేసుకోవాలనుకున్నాడో ఆ భక్తుడి అహంకారాన్ని మింగేస్తాడు, వాడి సెపరేట్ ఎగ్జిస్టెన్స్ ని తీసేస్తాడు. సెపరేట్ ఎగ్జిస్టెన్స్ ని తీసిన తర్వాత ఇంకా అరుణాచలేశ్వరాన్ని అనుభవించటానికి కానీ, అరుణాచలేశ్వరుణ్ణి చూశానని కానీ, దర్శనం చేసుకున్నానని కానీ, నేను చేసుకోలేకపోయానని కానీ చెప్పడానికి ఇంకొకరు ఎవరు మిగిలి ఉంటారు తండ్రి? ఓంకార వాక్యార్థ ఉత్తమ సమహీన నిన్నెవరు ఎరుగువారు అరుణాచల, అంటే నిన్నెవరు తెలుసుకోలేరు. నువ్వు భక్తుడి మీద దయ తలిచి వాడి అహంకారాన్ని తీసివేసినప్పుడు నీలో ఐక్యమైపోతాయి. ఎలాగండి? మంచి ముక్క నీళ్లలో కరిగి నీరైపోయినట్టుగా నీరైపోతారు. అంటే నీకంటే ఎవరు నిన్ను దర్శించిన తర్వాత, నిన్ను అనుభవించిన తర్వాత నీకంటే వేరుగా ఎవరు మనజాలరురా తండ్రి? కాబట్టి నీ గురించి ఎవరు చెప్పగలరు? నీ శక్తి గురించి కానీ, నీ గురించి కానీ ఎవరు చెప్పగలరు అని ఇలా ఇలా స్తుతించిన భగవాన్ తండ్రి మొదటి నుంచి ఎన్నో స్తోత్రాలు రాశారు అరుణాచలేశ్వరుడు గురించి. ఒక చోట ఒక భక్తుడు భగవాన్ని అడుగుతారు, భగవానా, మీరు జీవితం అంతా అద్వైత బోధ బోధించారు కదా, మరి అలాంటి మీరు అరుణాచలుని స్తుతిస్తూ పద్యాలు, స్తోత్రాలు, అక్షరమణమాల, ఉపదేశారం ఇవన్నీ రాశారు కదా అంటే, భగవాన్ అంటే భక్తుడు ఉద్దేశము, ద్వైతంలో ఉన్నప్పుడే రాయగలం కదా, మీరు అద్వైతానుభవంలో ఉన్నారు కదా, ఇవన్నీ ఎలా రాశారు, ఎలా స్తుతించారు ఈశ్వరుణ్ణి, ఎలా ప్రార్థించారు అంటే అండి, భగవాన్ అంటారండి, స్తుతించేవాడు ఆత్మ, స్తుతులు ఆత్మ, స్తుతింపబడేది ఆత్మ. ఆ అనుభవంలో స్తుతించారండి. భగవాన్ ఎందుకు స్తుతించారంటే, నాన్నగారు అనేవారు స్తుతించకుండా ఉండలేక, ప్రేమించకుండా ఉండలేక, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడటండి, నిజమైన భక్తుడంటే జ్ఞాని మాత్రమే అనేటండి. అంటే ద్వైత బుద్ధి పోయిన తర్వాత ఉన్న ప్రేమ, ఆ ద్వైత బుద్ధి పోయిన తర్వాత ఉన్న అనుభవం నిజమైన అనుభవము. కాబట్టి అరుణాచలేశ్వరుడికి నిజమైన భక్తుడు భగవాను, భగవాన్కి నిజమైన భక్తుడు నాన్నగారండి. అంటే ట్రూగా 100%గా, 99.999 కూడా కాదండి, 100%గా ఎవరికైతే నేను నాది అనేది లేకుండా పూర్తిగా ఈశ్వరుడికి అర్పణ చేస్తాడో, శరణాగతి చెందుతాడో వాడు మాత్రమే నిజమైన భక్తుడు. కాబట్టి భగవాన్ అంటారు అంత ఆత్మే అని. భగవాను అలగమ్మకి ఒకసారి అమ్మకి జ్వరం వస్తుందండి, విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు జ్వరం వస్తే భగవాన్ ఏం చేస్తారంటే, కిందికి ఒక 4 అడుగులు దిగిన తర్వాత ఒక కొలను ఉంటుందండి, ఒక కుండ తీసుకొచ్చి ఆ కొలనులో నీళ్లు తీసుకెళ్ళి అవి కాచి అమ్మకి స్నానం పోసి అమ్మకి అండి సేవ చేస్తారు భగవాన్ చేసి, ప్రేమగా అండి అరుణాచలేశ్వరుని స్తుతిస్తారు. అరుణాచలేశ్వర, మా అమ్మని ఈ సంధికాలము నుండి రక్షించు తండ్రి. అంటే అద్వైత బోధ ఏమి ఉన్నదొక్కటే ఉన్నదొక్కటే అని చెప్పే భగవాన్ కూడా వ్యవహారానికి, అంటే అమ్మ గురించి అయినప్పుడు భక్తుల గురించి మన కోసం అక్షరమణమాల రాశారు, రాయమని అడిగితే రాశారండి. అంటే అరుణాచలేశ్వరుణ్ణి పరమాత్మను ఎలా ప్రార్థించాలో మనకు నేర్పించారు భగవాన్ అండి. అమ్మ కోసం ప్రార్థిస్తారండి, మా అమ్మకి ఈ జ్వరాన్ని తగ్గించు ఈ సంధికాలము నుండి. అంటే అలా అద్వైతంలో భగవాను అరుణాచలం వేరు కాదు కదా అంటే అండి, అదే అండి గొప్పతనం అక్కడ. అంటే పూర్ణత్వం అంటే అదే అండి, వేరు కానప్పుడు కూడా ఆ అనుభవం ఉన్నప్పుడే ఈశ్వరుడి యొక్క శక్తిని పూర్తిగా గుర్తించగలుగుతామండి. లేకపోతే మన మనస్సు అంటుంది సగం నేను సగం పరమాత్మ, నేను సంకల్పించాను ఈశ్వరుడు నెరవేర్చాడు అని మనం అనుకుంటాము. కానీ భగవాన్ అద్వైత అనుభవంలో ఉండి కూడా అరుణాచలేశ్వరుని ప్రార్థించారు. ఇక్కడ నాన్నగారు చెప్తారండి, నాన్నగారు అమ్మ గురువు పట్ల ద్వైతము పనికిరాదు అనేది. ఇక్కడ మనం భగవాన్ని నాన్నగారిని చూసి ఎన్నో సార్లు మనం నాన్నగారు బోధించారు, భగవాన్ కూడా అండి అమ్మను ప్రార్థించారు. కాబట్టి గురువు పట్ల అద్వైతం పనికిరాదు, వ్యవహారంలో ప్రవర్తిస్తున్నప్పుడు అద్వైతం పనికిరాదు. అంటే నన్ను నేను ఎంత ప్రేమించుకుంటానో ఇతరులను, ఈ సృష్టిని అంత ప్రేమిస్తాడు జ్ఞాని, అంత ఆదరిస్తాడు, అంత క్షమిస్తాడు. ఇంకా భగవాన్ చెప్తున్నారు, అరుణాచల అవతరణకు ఒక కథ ఉంది, బ్రహ్మ విష్ణువులు నేను గొప్పవాడినంటే నేను గొప్పవాడినంటూ తగాదా పడి పరిష్కారం కాక పరమశివుణ్ణి నిర్ణయించుమనగా ఆయన గొప్ప జ్యోతిర్లింగ రూపంలో భూమి ఆకాశాల్ని ఆక్రమించి, అంటే భూమి ఆకాశం అంతటా వ్యాపించేసిందటండి జ్యోతిస్వరూపం. మహాశివుడు మహాదేవుడు అరుణాచలేశ్వరుడు అంతా వ్యాపింపచేశాడటండి జ్యోతిర్లింగ రూపంలో ఆక్రమించి, మీలో ఎవరైతే ముందుగా అటు శిఖరాన్ని కానీ ఇటు మూలాన్ని కానీ చేరుకుంటారో వారు నిశ్చయంగా గొప్పవారు. ఈశ్వరుడు అరుణాచలేశ్వరుడు బ్రహ్మ విష్ణువులతో నాన్నగారు మనకి ఇది ప్రతి జ్యోతికి ఇది చెప్పేవారండి. అంటే ఇది శ్రవణము చేయాలి, ఎన్నిసార్లు విన్నా తెలిసిన స్టోరీయే కదా, తెలిసిన కథే కదా, నాన్నగారు చెప్పారు కదా. మరి నాన్నగారు పదే 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 మనతో శ్రవణం చేయించారు, మనం కూడా పదే 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 శ్రవణం చేయాలి. ఇందాక చెప్పుకున్నాం కదా, ద్వైత భావన పోయిన తర్వాత కూడా గురువుని ప్రేమించాలని. అరే ఇప్పుడు మనకు ద్వైత భావన పోలేదు కాబట్టి కంపల్సరీ మనం అరుణాచలేశ్వరుణ్ణి భగవాన్ని నాన్నగారిని స్తుతించాల్సిందే, స్మరించాల్సిందే, మననం చేసుకోవాల్సిందే. అయితే ఇక్కడ భగవాన్ అంటున్నారు, ఈశ్వరుడు అంతటా వ్యాపించిపోయాడు, మీలో ఎవరైతే ముందుగా అటు శిఖరాన్ని కానీ ఇటు మూలాన్ని కానీ చేరుకుంటారో వారు నిశ్చయంగా గొప్పవారు. అనగా మహావిష్ణువు వరాహ రూపంలో పాతాళానికి బ్రహ్మ హంస రూపం ధరించి ఆకాశంలోనికి వెళ్ళారు. విష్ణువు ఎప్పటికీ మూలం చేరుకోలేకపోయారు. ఆకాశంలోకి వెళ్ళిన బ్రహ్మ, అది ఇక్కడ విష్ణువు అంటే సత్వగుణానికి ప్రతీక అండి. ఏ భక్తుడైతే సత్వగుణం కలిగి ఉంటాడో, మనలో అందరిలో విష్ణు అంశం ఉంది, మనలో అందరిలో బ్రహ్మాంశం ఉంది, మనలో అందరిలో శివుడి అంశం ఉంది. నిజంగా చెప్పాలంటే ఒకటే అంశ మూడుగా మూడు పనులు చేస్తుందండి, సృష్టి స్థితి లయలు. ఇక్కడ విష్ణు అటండి తన తన ఓడిపోయాను, నేను నిన్ను చేరుకోలేను తండ్రి అని తన ఓటమిని అంగీకరిస్తాడు. అలాగే భక్తుడు సాధనలు చేసి 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 ప్రయత్నాలు చేసి 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 అండి ఇంకా పూర్తిగా తన వల్ల కాదని తెలుసుకున్న క్షణములోనే శరణాగతి చెందగలడు. బ్రహ్మ విష్ణువు కొన్ని యుగాలు ప్రయాణం చేస్తారండి. విష్ణువేమీ ప్రయాణం చెయ్యకుండా అక్కడే ఉండి నేను నిన్ను తెలుసుకోలేను అని అనలేదు. విష్ణువు వరాహ రూపంలో ప్రయాణం చేస్తాడు శివుడి యొక్క అంతము చూడడానికి, శివుడి ఆది చూడడానికి బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్తాడు. ఎన్నో యుగాలు ప్రయాణం చేసి 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 చివరికి విష్ణువు నా వల్ల కాదని రిటర్న్ వచ్చేస్తాడు. అలాగా మా భక్తుడు కూడా అండి ఎన్నో జన్మలు గురువు సన్నిధిలో గడిపి నేను నాదిని పోగొట్టుకోవాలని గురు వాక్కులు శ్రవణము చేసి డే టు డే లైఫ్లో అలా జీవించటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాసనల వల్ల, ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్స్ వల్ల వాడు ఏమీ చెయ్యలేక అవి పోగొట్టుకోలేక, అప్పా నా వల్ల కాదురా తండ్రి, కేవలము నీ దయా నీ అనుగ్రహము మాత్రమే నన్ను ఈ దేహబుద్ధి అనే జైలు నుండి రక్షించగలదురా తండ్రి అని గుర్తించినప్పుడు, గుర్తించి గురువాక్కుగా డే టు డే లైఫ్ లో జీవించటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, అప్పుడు గురువు దయ ఏం చేస్తుందంటే ఆ భక్తుడికి, నీ మనసు నువ్వు కాదు, దేహము నువ్వు కాదు, ఏదైతే నేను నేను నేనని నువ్వు అనుకుంటున్నావో అది నీ సృష్టి కాదు, అది పరమాత్మ సృష్టి. అది ఉంది సృష్టిలో, రూపము నామము గుణము సృష్టిలో నీకు ఉన్నట్టుగా కనిపించవచ్చు కానీ అది నీది కాదు, నువ్వు యజమానివి కాదు, దానికి పరమాత్మ యజమాని అని గుర్తించిన ఆ గురు వాక్కును శ్రవణము చేసి శ్రద్ధగా ఏ భక్తుడైతే గుర్తిస్తాడో వాడికి శరణాగతి అనే బుద్ధిలో శరణాగతి కుదురుతుందండి. బుద్ధి ఆ మూడిటిని నా వస్తువు కాదు, ఇది పరమాత్మ దీనికి యజమాని అని అంగీకరించటానికి రెడీ అవుతుంది, డిజర్వ్నెస్ వస్తుంది బుద్ధిలో గురువు దయ వల్ల. అప్పుడు ఇలా విష్ణుమూర్తి ఒప్పుకున్నట్టుగా ఆ భక్తుడు ఈశ్వరుడు హృదయంలో ఉన్న జ్యోతి స్వరూపము దగ్గర ఒప్పుకుంటాడు, అప్పా నీ స్వరూపాన్ని అనుభవించటం నా వల్ల కాదురా అని. అయితే బ్రహ్మటండి పైకి వెళ్ళి పైనుంచి వస్తున్న ఒక పువ్వుని, ఒక గోమాతని, కామధేనువుని చూసి మీరు సాక్ష్యం చెబుతారా అని అడిగి, వాళ్ళు సాక్ష్యం చెబుదామంటే ఆ ఇద్దరిని తీసుకుని శివుడి దగ్గరికి చేరుకుంటారండి. చేరుకుంటే శివుడు బ్రహ్మని అడుగుతాడు, ఏమీ చూసొచ్చావా అని. అవును చూసొచ్చాను, ఈ ఇద్దరు సాక్ష్యం అంటే. అప్పుడు మోగిలి పువ్వును అడుగుతాడు, అవునమ్మా అవును తల్లి అవును అండి. ఆ బ్రహ్మని అడిగితే బ్రహ్మ ఆ మొగిలి పువ్వును చూపిస్తే శివుడు అడుగుతాడేటండి, అమ్మా నిజమేనా నా శిరస్సు నుంచి నిన్ను తీసుకొస్తున్నాడా అంటే అవును అని అబద్ధపు సాక్ష్యం చెబుతుందటండి. అలాగే గోమాతేమో తలతోటి అవునని తోకతోటి కాదని చెబుతుందటండి. ఇదేంటంటే అండి, మనము అబద్ధపు జీవితంలో జీవిస్తున్నాము. ఈశ్వరుడు మానవ దేహాన్ని ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత అండి గురువును మన జీవితంలోకి, అందరి గురించి మనకు తెలియదు కానీ నాన్నగారు భక్తులకి అండి గురువుని జీవితంలోకి మన జీవితంలోకి నాన్నగారు ప్రవేశించారు. మనం నాన్నగారిని వెతుక్కుంటూ వెళ్ళలేదు, నాన్నగారే మనల్ని వెతుక్కుంటూ వచ్చారు. ఎక్కడ నా భక్తులు ఎక్కడ నా భక్తులు అని వచ్చి మనల్ని ఆయన ఒడిలోకి తీసుకునండి, ఆయన అనుగ్రహం అనే ఒడిలోకి మనల్ని తీసుకొని, అమ్మా మీరు మీ మనసు అనుకునేది అబద్ధం, మీరు అబద్ధమైన జీవితంలో ఉన్నారు, అలా మొగిలి పువ్వులాగా వృధా. మొగిలి పువ్వులో ఎంత సువాసన ఉంటుందండి, అసలు అన్ని పువ్వుల్లో కంటే మొగిలి పువ్వులో సువాసన ఎక్కువ అండి, కానీ ఈశ్వరార్చనకు పనికిరాదండి. అలాగా మీ జీవితాలు వృధా చేసుకోకండమ్మా, మొగిలి పువ్వులాగా మీరు ఈశ్వరార్చనకు పనికి వచ్చే పువ్వుల్లాగా ఉండండి. ఏమో గడ్డి పువ్వులైనా ఒకవేళ సువాసన లేకపోయినా గాలికి కొట్టుకొచ్చండి శివలింగం మీద పడిపోయినట్టు. మనకు ఏమీ తెలియకపోయినా మనలో ఏ మంచి గుణాలు లేకపోయినా కేవలము గురువు మన జీవితంలోకి వచ్చాడు, అదే ఒకే ఒక అర్హత మనకండి. నాన్నగారు అది మన అర్హత అండి, అలా అనడం మన అర్హత, అలా అన్న భక్తులతో స్నేహం మన అర్హత, అలా అలా నాన్నగారిని ప్రేమించే భక్తులు బోధించే బోధ అంటే బోధ కాకపోయినా ఆ వాక్కులండి, అది శ్రవణం చేయడం మన ఆనందం అండి, మనకి అదొక డిజర్వ్నెస్ అండి. అలా నాన్నగారు మన జీవితంలోకి వచ్చి మనల్ని మొగిలి పువ్వులు కాకుండా చేశారు, లేకపోతే మనం మొగిలి పువ్వులు అయిపోయేవాళ్ళం అండి. అబద్ధమైన ఎగ్జిస్టెన్స్ని పట్టుకొని, అబద్ధమైన ఉనికిని పట్టుకొని, కేవలం ఈ దేహము రూపం నిజం, ఈ నామము నిజము, ఈ గుణాల్లో ఈ ఆకర్షణలో పడి కొట్టుకుపోయేవాళ్ళం, అలా కాకుండా చేశారు. అది అరుణాచలేశ్వరుడు, అదే నాన్నగారు, అదే భగవాను. మరి సగం నిజం సగం అబద్ధం అయితే ఆ గోవులాగా ఉంటామండి. గోవుకి ఏమో తోక కూల్చేస్తారు ముందు, తర్వాత శిరస్సు పెట్టండి. అంటే మనలాంటి భక్తులు అండి, అలా ఇంకా స్పెషల్గా నాలాంటి భక్తులు పూర్తిగా అద్వైత అనుభవంలో ఉండలేక, ద్వైతములోనూ ఉండలేక, నాన్నగారు మనకు రుచి చూపించాక దేహబుద్ధిలో ఉండలేక దేహంగా ఉండలేకపోతున్నాం, కానీ వాసనల యొక్క ఫోర్స్ వల్ల అండి, వాసన బలీయంగా వచ్చినప్పుడు దాని నుంచి తప్పించుకోలేకపోతున్నాము. అపా భగవానా, ఈ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రము వేయకురా తండ్రి, వాసన ఫోర్స్గా వచ్చేస్తా ఉంటే నేను ఆ ధాటికి తట్టుకోలేను, అది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా ఉంటుందిరా అప్పా. ఎలాగూ నీ ఒడిలోకి తీసుకున్నావు, ఎలాగూ నా జీవితంలో ప్రవేశించావు, ఈ జన్మలో కనుక నువ్వు తరింప చేయలేదనుకో మళ్ళీ రాబోయే జన్మల్లో నువ్వు దేహం ధరించాల్సి వస్తుందేమో నా కోసం. నేను దేహం ధరించానంటే దేహబుద్ధిలో నుండి నన్ను విడుదల చేయడం కోసం అప్పా, నీకు దేహం ధరించాల్సి వస్తుందిరా తండ్రి. అందుకని నేను దేహం ధరించినా పర్వాలేదు, నువ్వు నా కోసం నువ్వు అంటే జగత్తును సృష్టిని ఉద్ధరించడానికి ఏమో కానీ నా యొక్క తప్పిదం వల్ల నీకు మళ్ళీ దేహం ధరించాల్సిన అవసరం రాకూడదురా తండ్రి. అందుకని ఇప్పుడే పూర్తిగా 100కి 100 పాళ్ళుగా నీ వాక్కుతో నేను జీవించటానికి నన్ను అనుగ్రహించు తండ్రి. అయితే అలా విష్ణువులాగా శరణాగతి చెందితే జ్యోతి స్వరూపంగా అరుణాచలేశ్వరుడు దర్శనమిచ్చాడటండి ఇద్దరికి. అంటే తప్పు చేసిన వాడికి ఈశ్వరుడండి, ఆ తప్పు నుంచి విడుదల, తప్పు చేశాను అనే భావన నుంచి విడుదల పొందించటానికి బ్రహ్మకు జ్యోతి స్వరూపంగా దర్శనమిచ్చాడు, విష్ణువుకి జ్యోతి స్వరూపంగా దర్శనమిచ్చాడు. కాబట్టి అండి, ఈశ్వరుడి దృష్టిలో ఒకడు పుణ్యాత్ముడు, ఒకడు పాపాత్ముడు, ఒకడు నిజంలో ఉన్నాడు, ఒకడు అబద్ధంలో ఉన్నాడు, ఒకడు సత్వగుణంలో ఉన్నాడు, ఒకడు రజోగుణంలో ఉన్నాడనే తేడాలు ఏమీ ఉండవండి. అనుగ్రహించాల్సి వచ్చినప్పుడు ఆ అనుగ్రహం సమానంగా అందరి అందరితోటి అనుభవింపచేస్తాడు. వాడే అరుణాచలేశ్వరుడు, వాడే గురువు. కాబట్టి ఒక విష్ణువుకి దర్శనమిచ్చి బ్రహ్మకి ఇవ్వకుండా ఉండలేదండి. కాకపోతే ఆ గుణాన్ని, ఆ అబద్ధము అంటే ఏదైతే ఆ లోపల బ్రహ్మ లోపల రజోగుణం ఉందో, మొగిలి పువ్వులో అబద్ధం చెప్పే గుణం ఉందో, ఆ రజోగుణాన్ని శిక్షించాడు. ఏమంటే నువ్వు పూజకు అర్హురాలివి కాదని. కానీ దర్శనం బ్రహ్మ విష్ణువులకి ఇద్దరికి ఇచ్చాడు. దాని నుంచి సువాసన తీసివేయలేదు మొగిలి పువ్వు నుంచి, కానీ పూజకు అర్హురాలివి కాదన్నాడు. అంటే ఎంతో కొంత తప్పు చేసినప్పుడు పూర్వజన్మ కర్మలో, మనం కూడా అండి పూర్వజన్మలో కర్మలు ఏదన్నా తెలియక ఎన్నో పొరపాట్లు చేసి ఉంటే అది ఈ జన్మలో ఫేస్ చేయాల్సిందే, ఎవరికైనా తప్పదు. అందుకే బ్రహ్మకి ఏం చెప్తాడంటే, నీకు ఈ భూమి మీద విష్ణుమూర్తిని పూజించినట్టుగా, ఆరాధించినట్టుగా, కొలిచినట్టుగా నీకు విష్ణుమూర్తికి ఆలయాలు ఉన్నట్టుగా నీకు ఆలయాలు ఉండవు. ఒకే చోట ఉందండి ఇండియాలో బ్రహ్మ పుష్కర్ అండి, అక్కడ ఒక చోటనే బ్రహ్మకి ఆలయం ఉందండి పుష్కర్లో. అది ఆ ఒక చోట మళ్ళీ బ్రహ్మకి ఆలయం ఇచ్చాడు. అంటే ఎంత దయ ఈశ్వరుడికి, ఎంత దయ, ఎంత అనుగ్రహం పరమాత్మ మనల్ని ఎంత సమానత్వం అండి దాంట్లో. అలా ఇస్తే అప్పుడు అటండి ఆ బ్రహ్మ విష్ణువులు మరి మానవులు భూలోకంలో నిన్ను ఎలా, ఈ జ్యోతి స్వరూపాన్ని దర్శనం చేసుకోలేరు కదా తండ్రి, ఈ జ్యోతి స్వరూపాన్ని ఉపసంహరించుకొని ఒక రూపాన్ని ధరించి ఈ మానవులని అనుగ్రహించు అని అంటే అండి, అప్పుడు జ్యోతి స్వరూపాన్ని ఉపసంహరించుకొని గిరి రూపం ధరించారట. పూర్వకాలంలో గిరి సువర్ణగిరిగా ఉండేదట, తర్వాత వెండిగా మారిందట, తర్వాత రాను రాను కలికాలం వచ్చేసరికి అది మట్టిగా మారిందట. అది నాన్నగారు చెప్పేవారండి. అలాగా ఆ జ్యోతి ఆ గిరిగా మారితే మరి వాళ్ళన్నారటండి, ఇంత గిరిని ఎలా పూజించుకుంటారు, ఎలా పువ్వులతో పుష్పాలతో పూజించుకుంటారు, ఎలా ఎలా ఆరాధిస్తారు, ఎలా అభిషేకం చేసుకుంటారు, ఎన్ని దీపాలు పెట్టుకుంటారు ఈ గిరి చుట్టూ అని అడిగితే, అప్పుడు మళ్ళీ గిరి స్వరూపాన్ని ఉపసంహరించుకొని అరుణాచలేశ్వరుడు లింగ రూపం ధరించారటండి. ఆ లింగ స్వరూపం ధరించిన తర్వాత విష్ణుమూర్తి ఆ లింగాన్ని ఇప్పుడు మనం ఏదైతే దర్శనం చేసుకుంటున్నామో అరుణాచలేశ్వరుడి ఆలయంలో, ఊరిలో ఉన్న పెద్ద ఆలయం, పెద్ద గుడి ఉంది కదండి, అక్కడ విష్ణుమూర్తి ఆ లింగాన్ని స్థాపించారటండి. అండి గిరి ప్రదక్షిణం చేసుకునేప్పుడు ఆది అన్నామలై గుడిని అక్కడ బ్రహ్మ స్థాపిస్తాడటండి. అలాగ ఇద్దరికి అవకాశం ఇచ్చి ఆ ఇద్దరి ద్వారా అండి సృష్టిని అనుగ్రహించాడు అరుణాచలేశ్వరుడు. ఇదంతా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదండి, ఈ ముగ్గురు కూడా అండి మానవుల కోసం ఆ అరుణగిరిని మనకి ప్రసాదించటం కోసం చైతన్యము అరుణాచలేశ్వరుడు చేసిన ప్లాన్ అండి ఇది. ఇదంతా చెప్పి భగవాన్ అంటారు, ఇది స్థల పురాణంలో ఉంది. అరుణాచలాన్ని ఆరాధించిన వారికి జ్ఞానకాంతిని ప్రసాదిస్తాను. కార్తీక మాసంలో అరుణాచలము శిఖరాన జ్యోతి రూపంలో దర్శనమిస్తాను అన్నాడు పరమశివుడు. శుద్ధ కార్తీక పంచమి నాడు అరుణాచలేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవం ప్రారంభిస్తారు. ధ్వజారోహణ జరుగుతుంది. కృత్తికా నక్షత్రము ఏ రోజున వస్తే ఆ రోజున అరుణాచలం శిఖరాన అఖండ జ్యోతి వెలిగిస్తారు. అదే జ్యోతి దర్శనం. భగవాన్ అంటున్నారండి, భగవాన్ చెప్తున్నారు కార్తీక పంచమి రోజున బ్రహ్మోత్సవాలు మొదలుపెట్టి కృత్తికా నక్షత్రము వచ్చిన రోజున గిరిపైన జ్యోతి వెలిగిస్తారు. ఆ రోజున అరుణాచల శిఖర అఖండ జ్యోతి వెలిగిస్తారు. అదే జ్యోతి దర్శనం. అండి, ఆ అరుణగిరి అండి హిమాలయాల కంటే పూర్వం నాన్నగారు చెప్పేవారు. సైంటిస్టులు వచ్చి దాని అది జియోలాజికల్ సర్వే వాళ్ళు వచ్చి దాని దాంట్లో ఉన్న రాళ్ళని మట్టిని టెస్ట్ చేసి ఇది హిమాలయాల కంటే పూర్వమైనది అని చెప్పారటండి నాన్నగారు చెప్పేవారు. మనకి మనకి ప్రతి వాక్కు నాన్నగారు చెప్పిందే అండి. ఏది కూడా పుస్తకాలు చదివో పురాణాలు చదివో ఏమీ మనం తెలుసుకోలేదండి. వాటి అన్నిటి ఎసెన్స్ మనకి నాన్నగారు ఏది అవసరమో అది రంగరించి పోసారు మనకి. అమ్మకి అమ్మ బిడ్డకి ఎలా అయితే ఉగ్గు పెడుతుందో అలా మనకి ఈ బోధనే అండి. అరుణాచల భగవాన్ అంటే మన సొంతం అండి. ఏంటో అది అది స్మరించగానే నా సొంతం నా సొంతం అని ప్రతి భక్తురాలికి అనిపించేలాగా అంతగా నాన్నగారు ఇది ఇది కేవలం నాన్నగారి అనుగ్రహం అండి. అరుణాచలాన్ని అలా సొంతంగా స్వరూపంగా మనము పుట్టింటికి వెళ్ళినట్టుగా అండి, ఎక్కడ చిన్నూరు వెళ్ళినా అరుణాచలం వెళ్ళినా ఈ రోజు మనందరిలో ఆ భావన కదలాడుతుందంటే అది కేవలం నాన్నగారి దయ. ఇంకా భగవాన్ చెప్తున్నారు అరుణాచలము చుట్టూ తెల్లని పల్చని మబ్బు వలయాకారంలో తిరుగుతూ ఉంటుంది. ఉభయ సంధ్యల్లో అరుణాచలమంతా ఒక విధమైన జేగురు రంగుతో నిండి వింతకాంతితో వెలుగుతుంది. ఎంత ప్రేమగా వర్ణిస్తున్నారండి భగవాన్ అరుణాచలం గురించి. మనము మన గురువుని అలా దర్శించుకునే వాళ్ళం కదా. అలా అరుణగిరి ఎలాగైతే ఉభయ సంధ్యల్లో జేగురు రంగుతా అంటే ఒక సువర్ణ కాంతి, దాని చుట్టూ ఉభయ సంధ్యలు అంటే పొద్దున్న సూర్యోదయం టైంలో మళ్ళీ సూర్యాస్తమయం టైంలో గిరి చుట్టూ ఎలాగ గిరిని అల్లుకొని పోతుందో ఆ సూర్య కిరణాలు ఆ లోపల ఉన్న అరుణగిరి కాంతి రెండు సెపరేట్ చెయ్యలేనంతగా కలిసిపోతుందో అండి. అలాగా మనం నాన్నగారిని అలా దర్శనం చేసుకునే వాళ్ళం అండి. తండ్రి అలా వెలిగిపోయేవారు తెల్లని దుస్తుల్లో. ఎంత ఫ్రెష్ గా అండి, ఎంత ఫ్రెష్ గా. నాన్నగారు చెప్పేవారండి కర్తృత్వ భావన లేకుండా కర్మ చేస్తే అమ్మా అప్పుడే స్నానం చేసి శుభ్రంగా బయటకు వచ్చింటే ఎలా దేహం ఎంత ఫ్రెష్ గా ఉంటుందో, స్నానం చేసిన వాళ్ళు ఎంత ఫ్రెష్ గా ఉంటారో, మనస్సు జీవుడు ఎంత కర్మ చేసినా అలసిపోడమ్మా ఎప్పుడు అంత ఫ్రెష్ గా ఉంటారు. అలాగే నాన్నగారు ఆల్వేస్ అసలు అలుపు లేదండి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏ రూమ్ లోకి వెళ్ళినా మనం వెళ్ళేవాళ్ళం. పడుకోవడానికి ఒక అరగంట గంట టైం ఇచ్చేవాళ్ళమేమో అంతే అండి. పర్వదినాల్లో అయితే అది కూడా లేదు. భోజనం చేయడానికి కూడా టైం ఉండేది కాదు నాన్నగారికి. కానీ ఎప్పుడు ఎవరు ఫ్రెష్ గా ఉండేవారు, ఎప్పుడు అలసట తెలియకుండా. మనకు అసలు తెలిసేది కాదండి ఆయన లోపల రూమ్ లోకి వెళ్ళాక ఏం అవస్థ పడేవారో మనకు తెలియదు తండ్రి. అంటే దేహగతంగా అయినా కూడా అండి భక్తులు బాధపడకూడదు. నా భక్తులు నా ముఖంలో అలసట చూస్తే బాధపడతారు. అండ్ లాస్ట్ టైంలో కూడా అండి ఆ బాడీ వదిలేసే టైంలో చివరి వరకు ఆ అలసట మనకు తెలియకుండా లాస్ట్ ట్రిప్ లో హైదరాబాద్ కు వచ్చినప్పుడు కూడా బోధిస్తూనే ఉన్నారు. భక్తులు వెళ్ళక ఆహ్వానిస్తే వెళ్తూనే ఉన్నారు తండ్రి. అది ఒక్క జ్ఞానికి మట్టికే సాధ్యము. అంటే కర్తృత్వ భావన ఎక్కడ ఉండదో అక్కడే సాధ్యం అండి. జీవభావన ఎక్కడ నశించిపోతుందో అక్కడే సాధ్యము. ఇంకా భగవాన్ చెప్తున్నారండి దర్శనాత్ అభ్రసదసి జననాత్ కమలాలయి కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే. చిదంబరంలో నటరాజస్వామిని దర్శించటం, తిరువయ్యూరులో పుట్టడం, కాశీలో మరణించటం, అరుణాచలాన్ని స్మరణించటం వలన సులభంగా ముక్తి లభిస్తుంది. నాన్నగారు అనేవారండి, అమ్మా తిరువయ్యూరులో జన్మించనక్కర్లేదు, కాశీలో మరణించనక్కర్లేదు, చిదంబరాన్ని దర్శించక్కర్లేదు. అంటే ఒకవేళ అలా చెయ్యలే, ఇప్పుడు జననం మరణం మన చేతిలో లేవండి, ప్రారంభంలో ఏ ప్లేస్ లో పుట్టాలో నిర్ణయించబడి ఉంది. అమ్మా నాన్న ఎక్కడుంటే అక్కడ జన్మ తీసుకుంటాం, అది ఈశ్వరుడి నిర్ణయం ప్రారంభం ప్రకారం. అలాగే మరణించడం కూడా మన చేతిలో లేదండి. కాశీలో ఒక భక్తురాలు నాన్నగారి దగ్గరికి వచ్చి చెప్పారండి, మా నాన్నగారు బట్టల వ్యాపారం చేసుకుంటారు నాన్నగారు కాశీలో, మేము ఎప్పటి నుంచో తరతరాల నుంచి కాశీలో ఉంటున్నాము, కానీ మా నాన్న ఏదో పని మీద బయట పక్క ఊరికి వెళ్ళిపోయారు, వెళ్ళిపోయి యాక్సిడెంట్ లో పోయారు. మరి జీవితం అంతా కాశీలో గడిపిన అతను కాశీ బయట మరణించారండి. అంటే ఈశ్వరుడు ఎక్కడ నిర్ణయిస్తే అక్కడ పుట్టాల్సిందే, ఎలా పెడితే అలా జీవించాల్సిందే, ఎక్కడ మరణించాలో ఎప్పుడు మరణించాలో నిర్ణయించిన ప్రకారం వెళ్ళిపోవాల్సిందే. చిదంబరం దర్శించటం కూడా ఈశ్వరానుగ్రహము ప్రారంభము రెండు కలవాలండి, కలిస్తేనే దర్శనం జరుగుతుంది. మరి నాన్నగారు ఇవి చెప్పానేవారు, అమ్మా నువ్వు ఉన్న చోటనే ఉండి అరుణాచలం అరుణాచల అరుణాచల అరుణాచలాన్ని స్మరిస్తూ ఉండమ్మా, నయా పైస ఖర్చు అక్కర్లేదు, ఇంట్లో వాళ్ళ పర్మిషన్లు అక్కర్లేదు, దేహ ఆరోగ్యము సహకరించినా సహకరించకపోయినా. అంటే అరుణాచలేశ్వరుడు నాన్నగారు భగవాను ఒకటి అనుకుంటే ఒకటే అండి, లేక మూడు రూపాలు ఇష్టపడితే మూడు, లేక ఇందులో ఏ ఒక్క రూపం ఇష్టపడినా ఆ రూపం. ఎంత దయ ఉంటే మనల్ని అరుణాచలేశ్వరుడి భక్తులుగా తీర్చిదిద్దారు, మనకు ఎంత సులువుగా అరుణాచలేశ్వరుడు ముక్తిని ప్రసాదించాలనుకొని మన జీవితంలో అరుణాచలేశ్వరుడే గురువుగా మన ఎదురుగుండా వచ్చి అరుణాచలాన్ని ఈ రోజు ఈ సెకండ్ భరించుకునేటట్టుగా మన నోటిలో తాండవిస్తున్నాడు. ఒక్కసారి గుర్తిస్తే ఆయన లవ్ని, ఆయన ఎంతటి బ్యూటిఫుల్ లవరు అరుణాచలేశ్వరుడు భగవాను నాన్నగారు. మనకు మన బుద్ధి పట్టుకుంటే శరణాగతి చెందకుండా ఎలా ఉండగలము? అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. శరణాగతి చెందాలని అనుకోవటం వేరు, శరణాగతిలో ఉండటం వేరండి. అందుకని అరుణాచలాన్ని స్మరించటమే ఒక అది అది అదృష్టం అని కూడా, అదృష్టం అంటే కూడా చిన్న పేరు అయిపోతుందండి. అదృష్టం అని చెప్పాలనిపించట్లేదు. అదృష్టం అంటే ఏదో బాహ్యంగా అదృష్టం కలిసి రావడాలి, అదృష్టం అనే పదం వాడతాం. నాన్నగారు అనేవారు, నీకు దశ పట్టింది, దశ పట్టి దిశ మారిపోయింది. అలాగే మనకి గురువు వైభవం అనే దశ పట్టుకుంది మనల్ని, పట్టుకొని మన దిశ మార్చేసింది, జీవిత గమ్యాన్ని మార్చేసింది. ఇప్పుడు మనందరి జీవిత గమ్యము హృదయము ఉనికి అరుణాచలేశ్వరుడు గురువు శరణాగతి, ఏ పేరన్నా పెట్టుకుందాం దానికి, ఎవరికి ఇష్టమైన పేరు వాళ్ళు. ఊరకు ఉండటము అక్షరమణమాలలో భగవాన్ అటండి, భగవాను దగ్గరికి ఒక భక్తుడు వచ్చి, అప్పా మేము భిక్షకు వెళ్తున్నాం కదా, భిక్షకు వెళ్ళేటప్పుడు మేము ఇంటి ముందర వెళ్ళి నిల్చొని ఆ లోపల ఉన్న అమ్మగారికి మేము వచ్చామని తెలియాలంటే ఏదన్నా మాకు పాడుకోవాలని ఉంది, ఏదన్నా మాకు రాసివ్వండి భగవానా అని అడుగుతారండి, ఏదన్నా చెప్పండి మాకని. అప్పుడు భగవాన్ అంటారు, జ్ఞాన సంబంధారు అప్పరు దేవారాలు తమిళ భక్తులు బోలెడంత మంది దేవారాలు రాశారు, అవి పాడుకోండి అంటారండి ఆ క్షణము. కానీ గురువు హృదయము వెన్నలా ఉంటుందండి, భక్తులు అడిగిన దానికి కరగకుండా ఉండలేదండి. తర్వాత ఒకరోజు భగవాను గిరిప్రదక్షిణానికి, వారం వేసి రోజులు గిరిప్రదక్షిణ చేసేవారటండి భగవాన్. అక్కడ ఎక్కడ రాత్రి అయిపోతే అక్కడే పడుకొని మళ్ళీ పొద్దున్నే లేచి అలాగా నాన్నగారు చెప్పేవారు, భగవాన్ ఎలా చేయమన్నారు గిరి ప్రశ్న అంటే, నిండు గర్భిణి ఎలా నడుస్తుంది, పూర్తిగా ఇంకా రేపో మాపో డెలివరీ అవుతుంది అనుకునే నిండు గర్భిణి ఎంత బరువుగా ఎంత మెల్లగా నడుస్తుందో గిరి చుట్టూ అలా ప్రదక్షిణ చేయమన్నారటండి భగవాన్. రెండే అడిగేవారంట భగవాన్. నాన్నగారు చెప్పేవారు, మీరు భోంచేశారా, మీరు గిరి ప్రక్షిణ చేశారా. నాన్నగారు ఇంకా జిన్నూరుకి వెళ్తే అండి గిరి ప్రక్షిణ కూడా లేదండి. మీరు భోంచేశారా, మీరు సుఖంగా ఉన్నారా, మీరు ఎక్కడ ఉన్నారు, మీకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా, మీరు సుఖంగా ఉన్నారా అమ్మా, మీకు టికెట్ ఉందా, రిటర్న్ టికెట్, ఎప్పుడు వెళ్తారు. అసలు ఈ తల్లిదండ్రి ప్రేమ అంటే, తల్లిదండ్రి ప్రేమిస్తారని ప్రేమించరని కాదు, కానీ గురువు ప్రేమించే ప్రేమ ముందు అందరి ప్రేమ దిగదుడుపండి. అక్కడ అహంకారము లేని ప్రేమ, స్వార్థము లేని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ గురువు ప్రేమ. అలా ఆ భక్తుడి కోరిక మేరకు భగవాను ఆ నిస్వార్థమైన ప్రేమ పొంగి మనందరము అరుణాచలేశ్వరుణ్ణి ప్రార్థించుకోవాలని. అరుణాచలం అనుచు స్మరించు వరల అహము నిర్మూలింతు అరుణాచల అని మొదలెట్టారండి ప్రార్థన. నాన్నగారు అనేవారు, అమ్మా అక్షర మణమాలలో నవరసాలు ఉంటాయమ్మా, అరుణాచల గిరి గురించి చెప్తూ భగవాన్ అంటారు. దీనికి 30 మైళ్ళ గిరి చుట్టూ 30 మైళ్ళ రేడియస్ లో, అంటే ఆ చుట్టూ 30 మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళు, 30 మైళ్ళ దూరంలో ఉన్నా సరే అంత దూరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ లోపల 30 మైళ్ళ రేడియస్ లోపల ఉన్న వాళ్ళంతా కూడా ఏ సాధన లేకున్నా కేవలము నివాసం వల్ల తరించబడతారు. అంటే ఏ సాధన లేకున్నా అంటే అండి, బాహ్యంగా వాళ్ళు ఏ సాధన చేస్తున్నట్లు సృష్టికి కనిపించకపోయినా ఆటోమేటిక్ గా ఆ గిరి యొక్క గ్రేస్ వల్ల, భగవాన్ గ్రేస్ వల్ల వాళ్ళలో సాధన జరిగి తీరుతుంది. ప్రయత్న సాధన అంటే ప్రయత్నం, ఏమా ప్రయత్నము, ఆ గిరిలో పొందాలి, గిరిలో ఐక్యం అవ్వాలి అని ప్రయత్నం అండి. అలాంటి గిరిని స్తుతిస్తూ భగవాన్ అక్షరమణమాల ద్విపదలు 108 ద్విపదలు రాశారు. అందులో భగవాను ఒక ద్విపదను తీసుకొని బోధ చెప్తున్నారండి. ఏమంటున్నారంటే, అక్షర మణమాలలో ఒక పాదాన్ని ప్రస్తావిస్తూ భగవాన్ అన్నారు, ఉపదేశాలలో ఉత్తమోత్తమము మౌనము, నిశ్శబ్దమే గురువు, నిశ్శబ్దమే సాధకుడు కూడా. అంటే మౌనము, నువ్వేమనుకుంటున్నావంటే సాధకుడు అంటే జీవుడు, సాధకుడు అంటే మనస్సు, సాధకుడు అంటే దేహం అనుకుంటున్నావు, కానీ నేను ఏ స్వరూపమో నీవు అదే స్వరూపము. భగవాన్ బోధ ఏంటంటే, నేను ఎలాగైతే చైతన్యంతో అంటే ఆనందము సుఖము శాంతితో నిండిపోయి ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు కదా, నా గురువు శాంతి, నా గురువు సుఖము, నా గురువు చైతన్యమని భగవాన్ ఏమంటున్నారంటే, నేను సుఖము శాంతి చైతన్యములో ఉండి నిన్ను దుఃఖంలో పెట్టానా, నేను మౌనంలో ఉండి నిన్ను వాక్కులో పెట్టానా, నేను శాంతిలో ఉండి నిన్ను అశాంతిలో పెట్టానా. ఎంతేనా నువ్వు గురువుని అర్థం చేసుకునేది, గురువు ఎంత మౌనము సాధకుడు కూడా అంతే మౌనము. గురువుకు ఎలాగ వాక్కు అవసరం లేదు, గురువుకు ఎలాగ దేహము జీవుడు సుఖపడడానికి ఎగ్జిస్టెన్స్ కాదు, మిగతా వాటికి కాదు, ప్రారంభం అనుభవించడానికి కాదు, సుఖపడడానికి ఉనికికి ఎలాగైతే మనస్సు దేహము గురువుకు అవసరం లేదో, అలాగే అమ్మా నీకు కూడా మనస్సు దేహము ఉనికికి కానీ సుఖపడడానికి కానీ అవసరము లేదు, శాంతిగా ఉండటానికి అవసరం లేదు. ఎందుకంటే మౌనమే శాంతి, మౌనమే సుఖము, మౌనమే ఆనందం. ఆ మౌనము శరణాగతి ద్వారానైనా అనుభవించు, లేక జ్ఞానము ద్వారా అయినా. అయితే శరణాగతికి జ్ఞానానికి పునాది భక్తి అండి. గురువు, గురువు పట్ల ప్రేమ భక్తి, అన్కండిషనల్ లవ్ గురువు పట్ల, గురువు మనల్ని అన్కండిషనల్ గా ప్రేమిస్తున్నాడు కాబట్టి గురువుని మనము అన్కండిషనల్ గా. నాకు వాసన గురించి కూడా కంప్లైంట్ అవసరం లేదు. ఏమో ఏ జన్మలో ఏమి జీవుడు చేశాడో వాడు ఫేస్ చేయక తప్పదు. కొంచెము సహనముతో, కొంచెము భక్తితో, కొంచెము జ్ఞానముతో వాసన వచ్చినప్పుడండి నిలకడగా, అప్పా నీకు తెలియకుండా రాలేదు కదా, ఒకడవో నిన్ను మాయ మొనరించి వచ్చు వారు ఎవరు, ఇది నీ జాలము అరుణాచల, అరుణాచలేశ్వర నాన్నగారు అనేవారండి, నీ లాలన, నీ పాలన, నీ హేళన. సత్వగుణంలో ఉండి పూర్ణ శాంతిలో ఉన్నప్పుడు మనము ఆయన లాలనని అనుభవిస్తున్నాము. రజోగుణంలో ఉన్నప్పుడు ఆయన పాలనని అనుభవిస్తున్నాము. తమోగుణంలో ఉన్నప్పుడు ఆయన హేళనని అనుభవిస్తున్నామండి. ఎప్పుడు ఆయన నుంచి దూరంగా ఉన్నాం మనము? అప్ప లోపల ఏది కదిలినా నువ్వే కదా, ఎందుకంటే ఉన్నది నువ్వు ఒక్కడివి. నువ్వు లేకుండా ఈ సౌండ్స్ నా లోపల, నా మనసు ఎలా కదలగలుగుతుంది, నా దేహం ఎలా చైతన్యము ప్రాణము లేకుండా కదులుతుంది రా అప్ప అని ఆ క్షణంలో వాసన వచ్చిన తక్షణంలో కూడా కొంచెము భక్తి, కొంచెము జ్ఞానము. ఇన్ని రోజుల నుండి 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ఒక్కొక్క భక్తులు ఇంకా 40 సంవత్సరాల నుంచి కూడా నాన్నగారి నీడలో ఉన్న భక్తులు ఉన్నారండి. అన్ని రోజులు నాన్న బోధించిన బోధ అంతా ఆ క్షణంలో నాన్నగారే మనకి స్ఫురణగా ఇస్తే దాన్ని పట్టుకునండి. కొంచెం నిలకడగా ఉంటే ఆ వాసన ఖర్చు అయిపోతుంది, మళ్ళీ ముద్ర పడదు. కర్తృత్వ భావన కర్త భగవంతుడనే ఎరుకలో అనుభవిస్తే కనుక, సొత్తు స్వామిదనే ఎరుకలో అనుభవిస్తే. అందుకని ఇక్కడ భక్తులు అంటున్నారు, ముగ్గురు సన్యాసులు వచ్చారటండి ఎర్రబట్టలు కట్టుకున్న వారు భగవాన్ దగ్గరికి. మౌనంగా కూర్చుంటే పనులు జరిగేది ఎలాగ, కర్మయోగానికి స్థానమని భగవాన్ అడుగుతున్నారు. భగవానా మౌనము 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 అంటారు, మేము మౌనంగా కూర్చుంటే మీకేంటి భగవానా, గోచి కట్టుకుని గిరి మీద ఉన్నారు, మీకు సంసారం లేదు, మీ చుట్టూ ఏమీ బాధ్యతలు లేవు, పైగా మీరు పూర్తిగా అద్వైత అనుభవంలో ఉన్నారు, మీకు నేను నాది లేదు. ఆయన బోధించిన బోధన తీసుకొనే మనం ప్రార్థించడం అండి, మీకు ఏమీ లేదు కానీ మాకు అన్నీ ఉన్నాయి కదా, మేము మౌనంగా కూర్చుంటే ఎలా జరుగుతుంది రా తండ్రి, నా గురించి నువ్వు చూడట్లేదా అప్పా, సంసారంలో ఉన్నాను కదా. ఇక్కడ సన్యాసులు అడుగుతున్నారండి భగవాన్ని, అందుకే నాన్నగారు అనేవారండి. ఎర్ర బట్టలు కట్టుకున్న వాళ్ళకి ఒక నేనుంటుందమ్మా, తెల్ల బట్టలు అంటే గృహస్థులకి ఒక నేనుంటుంది. ఇద్దరు నేనును పోగొట్టుకోవాలి అంటే కర్తృత్వ భావన ఇద్దరిలో ఉంటుంది. వాళ్ళ వాళ్ళ సంసారం వేరండి, ఆశ్రమాలు ఏదో సమాజం ఉద్ధరించడం కోసం, వాళ్ళు సేవ చేయడం కోసం వాళ్ళు ఎర్ర బట్టలు కట్టుకుంటారు. సంసారంలో మన పిల్లలు, నా మొగుడు, నా పిల్లలు, నాదుల కోసం మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం అనుకుంటున్నాం. కానీ నాన్నగారు ఏమన్నారంటే, అమ్మా ఇద్దరికి ఇద్దరికి ఒక నేను ఉంటుంది, పోగొట్టుకోవాల్సింది ఆ నేనుని. అందుకే ఇక్కడ భక్తులు అడుగుతున్నారు భగవాన్ని, మౌనంగా కూర్చుంటే పనులు జరిగేది ఎలాగ, కర్మయోగానికి స్థానం ఏది. అంటే భగవద్గీతలో కర్మయోగం చెప్పాడు కదా, కర్మయోగానికి స్థానం ఏదిరా అప్ప, మేము అంటే కర్మయోగము ద్వారా ఈశ్వరుల్లో చైతన్యంలో కలిసిపోవాలనుకుంటున్నాము, మేము కర్మయోగులం, మరి మేము కర్మయోగం చెయ్యక్కర్లేదా తండ్రి, సమాజానికి సేవ చేయాలనుకుంటున్నాం, ఏదో చెయ్యాలి అనే తపన మాకుంది, అది ఎలాగా అంటే కర్మయోగం అంటే కర్మతోటి కలవడం అండి, కర్మని యోగంగా మార్చుకోవడం. యోగ కర్మషు కౌశలం అన్నారు భగవాన్ గీతలో చెప్పింది. భగవాన్ ఒక చోట కోట్ చేస్తారండి, యోగ కర్మసు కౌశలం, అంటే కర్మని కౌశలంగా చేస్తే అది యోగంగా మారుతుంది. కౌశలం అంటే పర్ఫెక్ట్నెస్ అండి, ఒక పనిని పర్ఫెక్ట్ గా చేస్తే అది యోగంగా మారుతుంది. అయితే పర్ఫెక్ట్ గా చేయడం అంటే బాహ్యంగా ఆ పని గురించి ఎలాంటి ఫలితం, ఇప్పుడు అన్నం వండుతున్నాం అనుకోండి, మార్చకుండా రుచిగా చేయడం కౌశలం అండి వంట చేసేవాళ్ళు. అంటే నాకు మనకు అంతే తెలుసు కాబట్టి అదే చెప్తున్నాను ఆ పని గురించి అండి. ఏ పని చేసేవాళ్ళు అదండి, ఏ పని చేసినా పర్ఫెక్ట్గా, ఈవెన్ ఆఫీస్లో పని చేసినా సమాజంలో సేవ చేసినా ఏ పని చేసినా ఆ పనిని, ఆ పని యొక్క ఫలితాన్ని ఎదుటి వాళ్లకు పూర్ణంగా ధారపోస్తే అది బాహ్యంగా కౌశలం అండి. కానీ ఇక్కడ భగవాను నాన్నగారు చెప్పేది, అరుణాచలేశ్వరుడు చెప్పేది ఏంటంటే, కర్త లేకుండా పనిచేస్తే ఆ కర్మ యోగంగా మారుతుంది. కర్త లేని కర్మ మాత్రమే నిన్ను ఈశ్వరుడిలో చైతన్యములో ఐక్యము చేస్తుంది. అది ఏ పని అనేది ఎవరి ప్రారంభం ప్రకారం, ఏ జీవుడి ప్రారంభం ప్రకారం ఆ జీవుడు చేసుకుంటూ వెళ్తాడు. ఇప్పుడు మన ఉష ఉందండి, అరుణాచలం వెళ్ళిపోయింది, ఎంతో మంది భక్తులు అరుణాచలం వెళ్ళారు, అక్కడ ఏదో వారికి తోచిన సేవ, అజయ్ కానీ, నాగలక్ష్మి గారు కానీ, ఇతర భక్తులు కానీ, ఎవరికి తోచిన సేవ వాళ్ళు అక్కడ అరుణాచలంలో చేస్తారు. మరి నేను హైదరాబాదులో ఉండి నేను ఆ పని చెయ్యలేకపోతున్నాను అని బాధపడితే నా ప్రారంభంలో అది పెట్టలేదు భగవంతుడు, గురువు అని ఈశ్వరుడు. నేను అమ్మ గర్భంలో ఉన్నప్పుడే నా ప్రారంభం నిర్ణయమైపోయింది. కాబట్టి నా ప్రారంభంలో పెట్టిన పనిని వర్తమానంలో కర్త లేకుండా చెయ్యగలిగితే అది కౌశలంగా మారి, కర్త లేని కర్మ మాత్రమే కౌశలము, అదే యోగంగా మారుతుంది. ఏ జీవుడిని భక్తుణ్ణి, ఏ భక్తుణ్ణి ఏ ప్రారంభంలో పెట్టినా యోగః కర్మషు కౌశలం. అలా కర్తృత్వ భావన లేకుండా కర్మ చేసిన భక్తుడు మాత్రమే కర్మని, అంటే కర్మయోగం అనే ఆ మీన్స్ ద్వారా ఈశ్వరుడిలో ఐక్యం కాగలడు. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, భక్తుడు అడుగుతాడు మౌనంగా కూర్చుంటే పనులు జరిగేది ఎలాగ, కర్మయోగానికి స్థానమేది అని. అప్పుడు మహర్షి చెప్తున్నారు, మొదట కర్మమేమో, ఎవని కర్మము, కర్త ఎవరో తెలియవలగా దానిని వానిని పరిశీలించి యథార్థం విచారిస్తే విధిగా అతడు శాంతుడు ఆత్మస్థితుడు అవుతాడు, కర్మలు సాగుతూనే ఉంటాయి. భగవాన్ అంటున్నారండి, మొదట కర్మ ఏమో, ఎవడి కర్మమో, కర్మ అంటే ఏంటో తెలియాలి కదా. మనం ఏమనుకుంటున్నామంటే ప్రతి దేహము చేసే పనంతా కర్మ అనుకుంటున్నామండి. అయితే నాన్నగారు ఏం చెప్పారంటే, దేహము ఆచరించే పని స్థూల కర్మ అయితే జీవుడికి వచ్చే తలంపులు సూక్ష్మ కర్మ అని. అంటే తలంపులు వచ్చినప్పుడే సూక్ష్మంగా కర్మ మొదలవుతుందండి. ఏమండి, అక్కడి నుంచి మొదలై తలంపుగా మొదలయ్యి ఆ తలంపు దేహంతో తాదాప్యం పొంది స్థూలంగా సృష్టిలో పనిచేస్తుంటే కర్మ అని అనుకుంటున్నాం మనం. అయితే భగవాన్ అంటున్నారు, కర్మ అంటే ఏంటో తెలుసా నీకు, అంటే కర్మ ఎవరి ద్వారా జరుగుతుంది, ఇంద్రియాలు కదిలితే, కళ్ళు చూస్తుంటే, చెవులు వింటుంటే, గొంతు పలుకుతూ ఉంటే, నాలుక రుచి చూస్తూ ఉంటే, కాళ్ళు నడుస్తూ ఉంటే, అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు చేసే అన్ని కలిస్తే దేహం కదా, అవన్నీ ఆ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కదులుతూ ఉంటే అనుభవిస్తూ ఉంటే నువ్వు దానిని కర్మ అని పేరు పెట్టుకున్నావు. వాటిని నీ మనస్సు తలంపు ద్వారా ప్రేరేపిస్తుంది. మనసు చూడమంటే కళ్ళు చూస్తాయి, మనసు కదలమంటే చేతులు కదులుతాయి, కాళ్ళు మనసు చెబితే కాళ్ళు నడుస్తాయి, అన్నీ కూడా మనస్సు ద్వారా కర్మ జరుగుతుంది. సూక్ష్మంగా మనస్సు, స్థూలంగా దేహము, అయితే ఆ సూక్ష్మమైన మనస్సుకి నీ తలంపులని ఎవరు సప్లై చేస్తున్నారు, అక్కడ అక్కడ నీ బుద్ధి సూక్ష్మతని, నీ వివేకాన్ని గురిపెట్టు అని భగవాన్ చెప్తున్నారు. ఏ మొదట కర్మమేము, ఎవడి కర్మము, కర్మ ఎవడికి సంబంధించింది, కర్త ఎవరు తెలియవలగా వాణిని పరిశీలించు, యథార్థాన్ని పరిశీలించు. అంటే అబద్ధాన్ని, అరుణ చెప్పినట్టు కాదు, అరుణ మనసు చెప్పినట్టు కాదు, అరుణ కర్మ గురించి ఆలోచించాల్సింది. గురువాక్కు ప్రకారం ఆలోచించు, గురువాక్కు అనే ఫ్రేమ్ని పెట్టుకొని, గురువాక్కుని ఫ్రేమ్గా చేసుకొని, దాని ఆ ఫ్రేమ్ లోపల మనస్సుని దేహాన్ని చైతన్యాన్ని చూస్తే కనుక నీకప్పుడు కర్త ఎవరో, కర్మ అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. నీ బుద్ధికి అది యథార్థంగా విచారించు. శివుడాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు అని నోటితో చెప్పుకున్న వాక్కు ఎంతవరకు మనం అనుభవిస్తున్నాము? అంటే ఇది ఇది ఈ గుర్తు వచ్చేసరికి శారద గారు గుర్తు వచ్చారండి. శారద గారు మొట్టమొదటిసారండి చిక్కడ ఇంట్లో సత్సంగం చెప్పాక చిక్కడపల్లి సత్సంగం వెళ్ళేదాన్ని అండి. సాయంత్రము 4 to 6 చిక్కడపల్లిలో సత్సంగం అండి, 2 అవర్స్. మధ్యాహ్నము 11 to 1 ఇంట్లో సత్సంగం అండి. ఇంట్లో సత్సంగం అయ్యాక బస్సులో వెళ్ళేదాన్ని చిక్కడపల్లి. అయితే ఒకరోజు చిక్కడపల్లి నుంచి బస్సులో రిటర్న్ వస్తున్నాను, మౌలాలి హౌసింగ్ బోర్డ్ వెళ్తున్నానండి. వెళ్తుంటే ఈశ్వరుడు ఎలా అంటే నాన్నగారి దయ ఎలా ఉంటుందో, నేను బస్సులో కూర్చునండి అంటే ఆ రెండు పూటల సత్సంగము, నాన్నగారు 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 వాక్కులు నాన్నగారు వాక్కులు నాన్నగారు వాక్కులు, ఇంకా అదే కదండి. ఆ దాంట్లో అండి ఆ కళ్ళల్లోంచి ఎందుకో తెలీదు నీరు కారిపోతా ఉందండి, ధారలు ధారలుగా. ఈ బస్సులో మరి కంట్రోల్ చేసుకుందామంటే కంట్రోల్ అవ్వట్లేదు. అప్పట్లో నేనున్న పరిస్థితుల్లో అంటే బయటికి కిటికీలోంచి ఫేస్ పెట్టేశాను. పెట్టేసి కాసేపు అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పక్కకు చూశానండి. నా చేతిలో చిక్కడపల్లిలో చదవడానికి భగవాన్ పుస్తకం పట్టుకొని వెళ్ళేదాన్ని. ఆ భగవాన్ పుస్తకం పైన భగవాన్ని చూసి పక్కన కూర్చున్న ఒక ఆవిడ అడిగారండి, మీకు అరుణ అని తెలుసా అండి? మా కోడలు రమ అంటే మన ఉషా సిస్టర్ అండి, పెద్ద సిస్టర్ పద్మ అండి, రెండో సిస్టర్ రమ. ఉష అందరికంటే చిన్న తల్లి, బంగారు తల్లి అండి. ఆ మధ్యలో రమ వీరికి బంధువులండి, అంటే రమగారు అత్తయ్య గారు శారద గారు ఇద్దరు ఏరాళ్ళు అండి, తోటికోడలు. అయితే రమ చెప్తున్నారంట, అత్తయ్య మౌలాలి హౌసింగ్ బోర్డులో అరుణ అనే ఒక భక్తురాలు అక్కడికి వచ్చారు, అక్కడే ఉంటున్నారు, వారింట్లో మన నాన్నగారి సత్సంగం జరుగుతుంది, మీరు వెళ్ళండి అత్తయ్య వెళ్ళండి అత్తయ్య అని చెప్తున్నారట. ఆ రోజు బస్సులో నన్ను చూసి శారద గారు మీకు అరుణ తెలుసా అండి అని అడిగారు. అయితే నేనే అరుణనమ్మా అంటే అప్పుడు చెప్పారండి, మా కోడలు రమ చెప్తున్నారు మీ ఇంటికి వెళ్ళమని, మీ ఇంట్లో శనివారం శనివారం వారానికి ఒకరోజు సత్సంగం జరుగుతుందట అని చెప్తే అండి అప్పుడు మా ఇల్లు చూపించడం జరిగింది. అప్పటి నుంచి తనండి 1998 నుండి అండి 98 నుంచి మౌలాలిలో సత్సంగం స్టార్ట్ అయిందండి. అప్పటి నుండి శారద గారు రెగ్యులర్గా సత్సంగానికి వస్తున్నారు. అయితే వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే, నాన్నగారు మా ద్వారా పరిచయం అవ్వలేదండి, వాళ్ళ ఇంటికి ఆవిడ శారద గారు 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నాన్నగారి సైకిల్ మీద వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళేవారట ఎవ్రీ సండే సత్సంగం చెప్పడానికి. ఎప్పుడు సండేనో ఏ వారం అన్న కరెక్ట్ గుర్తులేదు, కానీ వారింట్లో సత్సంగం జరిగేదటండి. జరిగితే వాళ్ళ అమ్మ చేపలు వేయడము, వచ్చేవాళ్ళు కూర్చోవడానికి అన్ని మంచినీళ్ళు పెట్టడము, వెళ్ళిపోయి సత్సంగం అయిపోయే ముందు అందరికి టీలు ఇవ్వడము, అలా శారదతో ఇప్పించేవారటండి. అక్కడికి నాన్నగారు వచ్చేవారటండి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. వాళ్ళ అమ్మ పేరు సీతమ్మ గారు అండి. సీతమ్మ గారి ఇంటికి నాన్నగారు వెళ్ళేవారంట సత్సంగం చెప్పడం కోసం. అయితే శారద సండే రాగానే నేను ఆడుకోవడానికి వెళ్లకుండా మా అమ్మ మంచినీళ్ళు ఇవ్వమని టీ ఇవ్వమని భక్తులకి నాన్నగారికి పురమాయిస్తుందేంటి, ఈ టైంలో వస్తారు అని అనుకునేవారటండి. చిన్నపిల్లలం కదండి, మరి ఎవరికైనా సహజంగా ఆడుకోవాలని ఉంటుంది కదా ఆ వయసులో. అప్పుడండి చూడండి, అప్పుడు ఆవిడ నాన్నగారి దర్శనం చేసుకున్న ఆవిడ ఈ నాన్నగారు మా ఇంటికి ఎందుకు వస్తున్నారు అనే తలంపుని ఆయన పట్టించుకోలేదండి, కానీ అనుగ్రహించేశారు ఆవిడ. ఎలాగైతే అంత్యం సూర్యం అనుకుంటారు కదా భగవాన్ని చూసి, ఏంటి నల్లగా ఇంత పొట్టేసుకొని ఉన్నారేంటి, అసహ్యంగా ఉన్నారు ఈయన భార్యకి, ఈయన ఎలా అందంగా కనిపిస్తున్నారు, ఈ గురువు ఈయన పట్ల ప్రేమ ఏంటి అనుకుంటారు. అలాగే శారద గారికి ఇలాంటి తలంపు వచ్చిందటండి, మా ఇంటికే వస్తారు మా ఇంట్లోనే కూర్చుంటారు సత్సంగానికి అని. అలాంటి భక్తురాల్ని అనుగ్రహించి ఎన్నో సంవత్సరాల తర్వాత అనుగ్రహము ఆ దర్శనం వృధా పోకుండా అది పూర్తిగా పండిన స్థితి, అంటే ఆవిడ జీవితంలోకి గురువుగా ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు భక్తులతోటి ఆవిడకి స్నేహం ఏర్పరిచి భక్తుల ద్వారా ఆవిడ జీవితంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆవిడ తీసేసుకున్నారు. ఇంకా అంతవరకే అండి, సత్సంగంలో ఎంటర్ అయ్యే వరకే భక్తులు, ఆ తర్వాత నాన్నగారికి భక్తుడికి అండి డైరెక్ట్ అనుబంధం అండి. ఇంకా అక్కడ అరుణ మీడియేటర్ కాదండి, ఏదో ఒక వంపు అండి. అలాగా శారద గారు నాన్నగారు భక్తురాలయ్యి మా ఇంటికి అండి, ఎంత బ్యాలెన్స్డ్గా ఎంత ప్రేమగా ఉండేవారండి. నాకు తెలుసు ఆవిడకు బోలెడన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయండి జీవితంలో, ఆర్థిక పరంగా కానీ, వాళ్ళకి ఏదో కెమికల్ ఫ్యాక్టరీ ఉందండి. పర్సనల్గా ఎక్కువ తెలియదు నాకు. ఆవిడ భర్త చాలా సత్వగుణ సంపన్నులండి, ఇద్దరు పిల్లలు సత్వగుణ సంపన్నులు. అరుణాచలేశ్వరుడి దయ, నాన్నగారి దయ ఏంటంటే ఆ కుటుంబం అంతా కూడా, కోడళ్ళు కొడుకులు అందరు భక్తులు. చుట్టూ పైగా అండి రమా వాళ్ళ ఫ్యామిలీ, ఉషా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా రిలేటివ్స్ అండి. ఒక సత్వగుణ సంపన్నుల మధ్యలో ఆవిడ్ని పెట్టేసండి. ఆవిడికి సత్సంగం వచ్చినప్పుడల్లా, హైదరాబాద్ వచ్చినప్పుడల్లా నాన్నగారు దర్శనాలు ఇస్తూ, జిన్నూరు ఆవిడ వెళ్ళినప్పుడల్లా ప్రేమగా అరుగు మీద కూర్చోబెట్టుకొని, ఆవిడ జీవితంలో వచ్చే అప్స్ అండ్ డౌన్స్ అన్ని కనుక్కొని, అమ్మా ఎలా ఉంది, నీ కష్టం ఏంటి తల్లి, నీ పిల్లలు పెళ్ళిళ్ళు ఏంటి, మీ కంపెనీ ఏమిటి, అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నా. ఎందుకంటే ఆవిడ వచ్చి నాకు ఆనందంగా పంచుకునేవారు, షేర్ చేసుకునేవారు. నాన్నగారు నువ్వు ఏ సత్సంగానికి వెళ్తావు, అరుణ మీ ఇంటి దగ్గరలో ఉంటుందా. యాక్చువల్గా మన నాన్నగారు బంధ వాళ్ళ అబ్బాయి వియ్యంకులు సత్యవతి గారు శారద గారి ఇల్లు పక్కపక్కనే చాలా దగ్గరలో ఉంటాయండి, ఒక 100 మీటర్స్ దూరంలో ఉంటాయి. అయితే నాన్నగారు మౌలాలి హౌసింగ్ బోర్డు వచ్చినప్పుడు వల్లా సత్యవతి గారి ఇంటికి వెళ్ళేవారండి మర్యాదగా. వాళ్ళని అనుగ్రహిస్తారు కదా తండ్రి, నీలిమ వారి అత్తగారు మామగారి దగ్గరికి వెళ్ళి వచ్చేవారండి. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా శారద గారి ఇంటికి వెళ్ళేవారు నాన్నగారు. అమ్మా ముందు మనము సీతమ్మ గారి కూతురింట్లో దిగి 2 నిమిషాలు కూర్చొని వెళ్దామమ్మా అనేవారండి కారులో. అలాగే నాన్నగారండి అని ముందు శారద గారింటికి వెళ్ళి కూర్చొని ఆ తర్వాత సత్యవతి గారింటికి వెళ్ళేవారండి. అంటే గురువు అనుగ్రహం, అలా శారద గారిని అనుగ్రహించి 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 ఈ మధ్యలో అండి ఆవిడకి సడన్ గా ఆరోగ్యం తేడా చేసింది. తేడా చేస్తే మన విషమ్మ ఎక్కడ కష్టం ఉంటే అక్కడ నేనున్నాను అన్నట్టుగా ఉంటుందండి, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నేనున్నాను, ఎక్కడ కష్టం ఉంటే అక్కడ నేనున్నానని. రాత్రి చూడదు, పగలు చూడదు, ఏమో నా మట్టుకు నాకు అనిపిస్తుందండి ప్రసాదించిన వరం. కొంతమంది భక్తులు అలా ఉన్నారండి, నాన్నగారు ప్రసాదించిన వరం మనకి. అందరము అలా చేయలేము, అందరి ప్రారంభంలో అది ఉండదండి. జయ గారు కానీ, నాగలక్ష్మి కానీ, ఉష కానీ, సంధ్య గారు కానీ, ఇంకా వైజాగ్ భక్తులు కానీ, జిన్నూరు భక్తులు అని, నాన్నగారు అబ్బాయి ఇప్పుడు నాన్నగారు తర్వాత మనల్ని ప్రేమిస్తూ ఉంటే అర్థమవుతుందండి. జిన్నూరు సన్నిధిని చేశారు భీమవరం పార్వతి గారు అంటే, పేర్లు కొంతమంది తెలుసు కొంతమంది తెలియదండి, కొంతమంది పేర్లు చెప్పలేకపోవచ్చు నేను. హైదరాబాద్లో కానీ, వైజాగ్లో కానీ, జిన్నూరులో కానీ, అరుణాచలంలో కానీ, కాకినాడలో కానీ, ఒక్క చోటు ఏంటండి మన సునీలు, గ్రీష్మ, ఇప్పుడు ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు ముందుకు వచ్చారండి. అంటే ఎప్పుడు అవసరమో అప్పుడు తెర మీదకి తీసుకొస్తారు నాన్నగారండి. వాళ్ళు రావడం కాదు, నాన్నగారు వాళ్ళని తెర మీదకి తీసుకొచ్చారండి, వాళ్ళకి ఆ చేయగలిగిన సత్తాని ఇచ్చేయండి. ఇది సర్వీస్ అండి. అలాగా ఉష తల్లి, బంగారు తల్లి, అమ్మా శారద నాకు తెలుసు రిలేటివ్స్ అని, మరి ఫ్యామిలీకి డైరెక్ట్గా ఫోన్ చేసి అడగా అంటే ఎలా ఉంది పరిస్థితి అంటే వాళ్ళు చెప్పను లేరు. వాళ్ళకి ఎంతవరకు డాక్టర్స్ చెప్పారో వాళ్ళు నాకు ఎంతవరకు చెప్పగలరో తెలియదు. ఉషమ్మకి ఫోన్ చేసి అమ్మ ఏంట్రా స్థితి అంటే చెప్పారండి. చెప్తే నాకు చూడాలని ఉందిరా శారదని 25 ఏళ్ళ స్నేహము, కానీ ఈ పరిస్థితుల్లో ఫ్యామిలీ ఉండాలి కదా దగ్గర, స్నేహితుల కంటే. స్నేహము జీవితం అంతా సరే సరే, కానీ ఈ టైంలో స్నేహితుల కంటే ఎక్కువ ఫ్యామిలీ ఉండాల్సిన టైం కదరా తల్లి, నాకు ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తూ ఉంటారా తల్లి అన్నాను. అలాగే ఆంటీ అని 2 డేస్ హాస్పిటల్లో ఉన్నారండి, సాటర్డే జాయిన్ అయ్యారు, సండే నాన్నగారిలో ఐక్యమైపోయారండి. సండే సాయంత్రం మన ఉషమ్మ ఫోన్ చేస్తుంది, ఆంటీ డాక్టర్స్ ఇంకా ఎంతో టైం లేదు, 1 hour 2 hours అంటున్నారు ఆంటీ వచ్చేయండి అని. అంటే ఆ పిలుపు కూడా నాన్నగారి దయే, అది నిర్ణయించారు నాన్నగారు, అది ఉషమ్మ ద్వారా నెరవేర్చారు. మనసుకు తృప్తి అండి, జీవుడికి తృప్తి. వెళ్ళి ఒక ఆత్మీయురాలు పక్కన నిల్చుని నామం చేస్తూ, మనం ఏమి చెయ్యలేము అంతకంటే ఎక్కువగా, అంతా చేసేది గురువే. ఎంత శాంతిగా, ఎంత పీస్ఫుల్గా అండి, ఎంత మౌనంగా ఆ జీవుడు నాన్నగారిలో ఐక్యమైపోయారు. నేను ఎప్పుడంటే అండి, ఎంతో మందిని చూశాను, ప్రాణం పోయే ముందు చూశాను, ప్రాణం పోయిన తర్వాత చూశాను, కానీ ఆ లైవ్ లో ఉషా, వాళ్ళ అబ్బాయి, నేను అక్కడ ఉండడం జరిగిందండి. తులసి తీర్థం ఎంత టైమ్లీగా, ఎంత కరెక్ట్ గా, ఎంత సరెండర్నెస్ లో ఉందో అనిపిస్తుందండి. తులసి తీర్థం తెప్పించి ఉషమ్మ ఆవిడ నోట్లో పోసి, బాబుతో పోయించి, నాతో పోయించి, అంటే పరిపూర్ణమైన పని వర్క్ జరుగుతుందండి. శరణాగతి చెందిన భక్తుడి ద్వారా పరిపూర్ణంగా ఏ పని చేసినా పరిపూర్ణమండి. అది ఒక ఆలోచనతో, ఒక ప్లానింగ్ తో చేసింది కాదు, అలా జరిగిపోతుంది అంతే. ఆ రోజు సండే అయిందండి, 7 o'clock సత్సంగంలో జాయిన్ అయింది. మళ్ళీ అది ఎండ్ అయ్యే ముందు మన శారద గారి గురించి స్టార్టింగ్ లో ఎండింగ్ లో, స్టార్టింగ్ లో ఆవిడ ఆ జీవి ఉన్నాడండి ఆ బాడీలో, ఎండింగ్ వచ్చేసరికి ఆ జీవుడు నాన్నగారిలో ఐక్యమైపోయాడు. ఏమి వండర్ఫుల్ ప్లానింగ్ అండి తండ్రిది. మళ్ళీ అందరు భక్తులు నామం చేశారు, అందరితో నామం చేయించారు నాన్నగారు. అది కదా నాన్నగారి భక్తుల వైభవం అంటే. పుట్టినప్పుడు వైభవం ఉంటుందేమో అండి, తల్లిదండ్రి ఎంతో కొంత, ఎంత డబ్బున్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఏదో సరదాలు చేసుకుంటారు, ఏదో వైభవంగా ఫంక్షన్స్ చేసుకుంటారు, పేరు పెట్టే ఫంక్షన్ అని, ఉయ్యాల్లో వేయడం అని, అన్నప్రాసన అని, ఏవో ఏవో చేసుకుంటారు. కానీ మరణాన్ని కూడా వైభవంగా, గురువు నీడలో ఉన్న భక్తుడు కూడా వాడికి మరణం కూడా వైభవమే అని ఈ మధ్యలో మరణించిన భక్తులందరి ద్వారా మనకి కళ్ళకు కట్టినట్టుగా నాన్నగారు చూపిస్తున్నారు. నాన్నగారు అనేవారండి, అమ్మా మనం అందరం పొద్దు అంటే 50 ఏళ్ళకి ఇటుపక్క వచ్చిన వాళ్ళంతా కూడా, 50 ఏళ్ళ పైబడ్డ వాళ్ళంతా కూడా మనం పొద్దు వాలిన సూర్యులమమ్మా అనేవారు. తనను కలుపుకొని నాన్నగారు, వాలిపోయిన సూర్యులమమ్మా మనము, అయినా పర్వాలేదు. ఒక్కొక్క భక్తురాల్ని తీసుకెళ్లి నాన్నగారు ఐక్యం చేసుకునే విధానం చూస్తే, రిసీవింగ్ కి నేను వస్తానమ్మా, నేను వస్తాను అనేవారండి నాన్నగారు. మీరు, నేను హైదరాబాద్ వస్తే నన్ను రిసీవ్ చేసుకోవడానికి మీరు స్టేషన్కి వస్తున్నారు కదా, అలాగా గురుభక్తుడు మరణిస్తే గురువు వచ్చి రిసీవ్ చేసుకుంటాడమ్మా. ఒకవేళ జీవన్ వాడు జీవన్ముక్తి పొందినా, విదేహ ముక్తి పొందితే అవసరమే, రిసీవింగ్ అవసరం ఉండదండి ఇంకా, ఆల్రెడీ లోపల కలిపేసుకుంటాడు గురువు. ఒకవేళ విదేహ ముక్తి పొందలేక ఏదైనా ఒక చిన్న వాసనతో వాడికి మళ్ళీ దేహం ధరించాల్సి ఉంటే వాడిని ఇతర లోకాలకు పంపించడు గురుభక్తుణ్ణి. గురువు వచ్చి వాడిని స్వయంగా రిసీవ్ చేసుకొని ఆ హృదయంలో పెట్టుకుంటాడటండి పదిలంగా. మీరు నాకు ఎలా వస్తున్నారు రిసీవింగ్ కి స్టేషన్ కి, అలా మరణానంతరం జీవుడిని రిసీవ్ చేసుకోవడానికి వాడు గురుభక్తుడైతే గురువే వస్తాడటండి. నాన్నగారు నేను చెప్తున్నాను, నేను వస్తున్నానని అనరు కదండి మహాత్ములు, ఏదో రామకృష్ణుడి పేరు, ఆచార్యుల వారి పేరు, భగవాన్ పేరు, అరుణాచలేశ్వరుడి పేరు, ఏ మహాత్ముడి పేరో పెట్టేసి చెప్పేవారండి. కానీ ఆయనే రామకృష్ణులు చెప్పారమ్మా ఇది అని చెప్పేవారండి నాన్నగారు. అలాగా శారద ముఖం చిరునవ్వుతో ఉండిందండి. అంటే ఒక శవము చిరునవ్వులో, అది జీవుడు పోయాక శవం అండి, శవము చిరునవ్వుతో ఎలా ఉంటుందండి అంటే, ఆ జీవుడు ఆనంద స్థితిలో ఉంటే, చివరి స్థితి ఆనంద స్థితి అయితే, ఆ నాన్నగారి దర్శనం, గురు దర్శనం జరిగితే చివరి శ్వాసలో ఇంకా అంతకంటే ఆ భక్తుడికి ఏం కావాలి? అలాగా శారద గారి దేహం వదిలేశారండి. అప్పుడు ఉషా మేము అనుకున్నాము ఎంత వైభవం నాన్నగారిది, ఎలా తీసుకెళ్తున్నారంటే ఒక్కొక్క భక్తురాలిని దగ్గర ఉండి, అనాథలుగా కాదు నాథుడు దగ్గర ఉండి ప్రయాణానికి తీసుకెళ్తున్నట్టు. ఒకసారి భగవాన్ అన్నారండి ఏమంటే, అరుణానికి మరణం గురించి చెప్పనా అన్నారండి. ఎక్కడో హాస్పిటల్లో ఏదో డాక్టర్ క్లినిక్ లో ఉన్నామండి నేను మా వారిద్దరం, ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఆయన పేపర్ చదువుకుంటున్నారు న్యూస్ పేపర్ మా వారు, ఇంకా మా నెంబర్ రాలేదండి. ఎప్పుడు ఇంకా మనకు అదే ధ్యాస కదండి, గురువు దయ వల్ల నాన్నగారి భక్తులకి ఇంకా అది గురువు వైభవం అండి, అది మనం చెప్పలేము. నా భక్తి వల్ల వచ్చేవి కాదండి, నా స్మరణ నా భక్తి కాదండి. అలాగా నా భగవానా అప్ప మరణం గురించి చెప్తానంటున్నారు, ఏంటిరా అప్ప అంటే, అమ్మా ఇప్పుడు మీ వారికి అంటే నాకు తెలిసిన భాష అండి, మరి నేను ఉపనిషత్తులు చదువుకోలేదు, భగవద్గీత చదువుకోలేదు, సంస్కృతం రాదు నాకు, నా బుద్ధి ఏది పట్టుకోగలదో ఆ భాషలో ఆ ఎగ్జాంపుల్స్ ఇచ్చి బోధించేవారు. దిగి వచ్చి చెప్తారంటారు చూడండి నాన్నగారు. అలాగే భగవాన్ దిగి వచ్చి చెప్పడం అండి నాన్నగారు, కానీ భగవాన్ కాదు. భగవాన్ అన్నారు, ఇప్పుడు నువ్వు చిక్కడపల్లి నుంచి మౌలాలి వెళ్తావు, ఇల్లు కట్టుకుంటున్నావు కదా, కొద్ది రోజుల్లో గృహప్రవేశం చేస్తావు, సంతోషంగా వెళ్తావా లేక ఏడ్చుకుంటూ వెళ్తావా ఈ ఇంటి నుంచి, పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి అన్నారండి భగవాన్. అంటే లేదు భగవానా, పాత ఇల్లైనా కొత్త ఇల్లైనా నా భర్త ఎక్కడుంటే, ఎందుకో సమాధానం అలా వచ్చిందండి. ఎవరికి మన ఎవరికైనా అంతే కదా, ఒకవేళ భర్త ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరు వెళ్ళాడు అనుకోండి, భార్య వెళ్ళాల్సి వస్తుంది అనుకోండి, ఏడ్చుకుంటూ వెళ్ళదండి. పెళ్ళైన మంగళసూత్రం కట్టిన తక్షణం నుంచి భర్త ఎక్కడుంటే మనం స్త్రీలందరం అలాగ భర్తతో ఉంటాం కదా. అలాగే భగవాన్తో అన్నాను, భగవానా నా భర్త కొత్త ఇంట్లో ఉంటే కొత్త ఇంట్లో, పాత ఇంట్లో ఉంటే పాత ఇంట్లో, ఆయన ఎక్కడుంటే అక్కడే ఉంటాను కదా, ఏడ్చుకుంటూ ఎందుకు వెళ్తాను, ఆనందంగానే వెళ్తాను. ఆయన తీసుకెళ్తారు కదా గృహప్రవేశం, ఆయన చేస్తారు కదా, ఆయనతో పాటు నేను వెళ్ళిపోతాను భగవానా అన్నారు. అప్పుడు భగవాన్ అన్నారు, మరి అలా సంతోషంగా ఉంటావు కదా, మరణం అంటే పాత ఇంటిలో నుండి కొత్త ఇంటికి గృహప్రవేశం. ఒకవేళ నీకు ముక్తి, నువ్వు మోక్షం పొందినా మోక్షం పొందలేకపోయినా, భగవాను బోధలో అయితే మోక్షం పొందాలనుకునేవాడే అబద్ధమండి. నాన్నగారు అనేవారు అంత ఎక్స్ట్రీమ్గా చెబితే, అమ్మా ఇడ్లీ పొడి, ఒక ఇడ్లీ పెట్టినట్టు ఉంటుంది సాంబారు పచ్చడి లేకుండా, లేక షుగర్ లేని కాఫీ లాగా ఉంటుందమ్మా ఏమండి. కానీ మనం ఇంకా ద్వైత బుద్ధిలో ఉన్నాం కదా, నా మట్టుకు నేను భగవాన్ చెప్పినప్పుడు ద్వైత బుద్ధే కదండి, ఇప్పుడు ద్వైత బుద్ధే, దేహబుద్ధి పోలేదు తెలుస్తూనే ఉందండి, కాకపోతే అది అబద్ధం అని కూడా బుద్ధి పట్టుకుందండి. మనసు ఎన్నన్నా చెప్పచ్చు, మనసు ఏది చెప్పినా, అంటే దేహము గురించి మనసు ఏమి చెప్పినా, వాసనల గురించి, రూపము నామము గుణము గురించి మనసు బుద్ధి ఏమి చెప్పినా, అది అబద్ధమైన ఎగ్జిస్టెన్స్ గురించి. ఆఫ్ కోర్స్ అది ఉండొచ్చు, కానీ అది స్వామి సొత్తు, నాకు అవసరం లేదు, స్వామి చూసుకుంటాడు దాని కోర్సు అది ఎలా ఉండాలని. నా పని ఏంటంటే నేను నా భగవాన్, నాకో పని ఉంది, ఆ పని ఏంటంటే నా గురువు రూపము, గురువు నామము, గురువు వాక్కు అహర్నిశలు స్మరిస్తూ ఉండటమే నా పని. ప్రారంభం గురించి ప్లాన్లు వేసుకోవడం నా పని కాదు, వాసనలు ఎలా పోగొట్టుకోవాలని ఆలోచిస్తూ కూర్చోవడం నా పని కాదు. నా పనల్లా ఒకటే పని, నిరంతరమైన పని, హృదయములో నా గురువు ప్రజెన్స్ను అనుభవించటం, అదే నా సాధన, అదే నా ప్రయత్నము. ఏమో అది చేస్తూ చేస్తూ ఈ జీవుడు ఇంకో దేహం మార్చుకోవచ్చు మార్చుకోలేకపోవచ్చు, అది గురువు నిర్ణయించే పని, అది గురువు పని, నా పని కాదది. అయితే భగవాన్ అన్నారు, నువ్వు పొందినా పొందలేకపోయినా ఇంకో దేహంలోకి మరణం వచ్చి ఇంకో దేహంలోకి ప్రవేశించటం ఏంటంటే, మరణం అంటే ఏంటంటే పాత ఇల్లు, కూలిపోయిన ఇల్లు వదిలేసి కొత్త ఇంటిలోకి గృహప్రవేశం. అయితే భగవాన్ అన్నారు, అప్పుడు నిన్ను కొత్త ఇంటిలోకి పంపించి నేను పాత ఇంటిలోనే ఉండిపోను, లేక నిన్ను ఒక్కదాన్ని కొత్త ఇంటిలో ఉంచి నేనెక్కడికో వెళ్ళను, నీతో పాటు నేను కూడా ప్రతి క్షణము ఉంటాను. నువ్వు ద్వైతంలో ఉన్నా అద్వైతంలో ఉన్నా నేను ఉంటాను, భగవాన్ ఉంటారు. వచ్చేది పోయేది, ఉండేది ఉండకపోయేది అరుణ అండి, కానీ భగవాన్ శాశ్వతం. అరుణ దేహం ఉన్నా అరుణ దేహం లేకపోయినా భగవాన్ ఉనికి శాశ్వతం. భగవాన్ అన్నారు నా ఉనికి శాశ్వతము, నీ నువ్వు నాకంటే వేరుగా ఉన్నంత కాలము నేను నీతో ఉండటం శాశ్వతం. మరి మరణం అంటే భయం ఎందుకు? ఇంకా నీకు దేహం కావాలా నేను కావాలా, నా ఉనికి ముఖ్యమా దేహము ఉనికి ముఖ్యమా నీకు? అప్పుడు ఇది చెప్పిన తర్వాత అండి, భగవాన్ ఉంటే సరిపోతుంది కదా, నాన్న ఉంటే సరిపోతుంది కదా. శిథిలమైన ఇంటిలో నుండి కొత్త ఇంటిలోనికి ప్రవేశం నాన్నతో జరుగుతుంది, భగవాన్తో జరుగుతుంది. కాబట్టి మనం మోక్షం పొందలేకపోయామనే బాధ అక్కర్లేదండి మనకి. మనం ఎలా పెడితే అలా ఉందాం, గురువు ఎలా పెడితే అలా, గురువు ఎప్పుడు అంటే ఎలా పెడితే అలా ఉంటామని మనం సరెండర్ అయిపోతే ఆయన సుఖంగా శాంతిగా ఆనందంగా కాకుండా ఇంకో రకంగా ఉంచలేరండి. ఆయన దగ్గర ఇంకోటి లేదు కదా. ఇక్కడ ఇది వదిలేసామండి, భగవాన్ బోధ. కర్త ఎవరో తెలియ అంటే ఇదంతా భగవాన్ బోధే. కర్త ఎవరో తెలియవాలి కదా, వాణిని పరిశీలించి యథార్థం విచారిస్తే విధిగా అతడు శాంతుడు ఆత్మస్థితుడు అవుతాడు, కర్మలు సాగుతూనే ఉంటాయి. భగవాన్ అంటారు నువ్వు కనుక ఒక్క క్షణం కర్త ఎవరని విచారిస్తే, గురు వాక్కులో నిన్ను ఇముడ్చుకుంటే, కర్త భగవంతుడు గురువు అనే విషయం చైతన్యం అనే విషయం నీకు అర్థమైతే నువ్వు విధిగా శాంతిగా ఉంటావు. అశాంతిగా ఉండలేవు ఇంకా, ఉందామన్నా అశాంతిగా ఉండలేవు. నిన్ను శాంతి లోపలికి లాగేస్తూ ఉంటుంది. అయస్కాంతం ఇనుముని ఎలా లాగుతుందో నిన్ను శాంతి అలా లాగుతుంది. ఇనుము అయస్కాంతము వలె గవిసిన విడువక కలిసి నాతో నుండుము అరుణాచల. అప్పా విడువకురా, ద్వైతం ఉన్నంత కాలం కలిసి ఉండు, ఇప్పుడు కలిసి ఉండు. ఏమో తర్వాత అద్వైతమో జ్ఞానమో భక్తో అనుభవమే తెలుపుతుంది. ఇప్పుడు నా పని నీతో కలిసి ఉండడం, నా సాధన అంటే నీతో కలిసి ఉండడం, నీ ప్రజెన్స్ని అనుభవించడం ప్రతి సెకండ్. ఆ భగవాన్ అంటున్నారు నువ్వు కర్త భగవంతుడని గుర్తించిన తత్క్షణము, ఆ క్షణమే, ఆ సెకండే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో నువ్వు విధిగా శాంతుడవైపోతావు. శాంతి సామ్రాజ్యము హృదయంలో రాజ్యం ఏలుతుంది. అశాంతి నీ నీడకు కూడా రాలేదు. ఎలాగైతే అండి వెలుతురు సూర్యుడు ఉన్న చోట చీకటి రాలేదో, గురువు ఉన్న చోట అశాంతి రాదు. కాబట్టి గురువు ప్రజెన్స్ను అనుభవించటమే భక్తుడికి ముఖ్యమైన పని అండి. ఆ తర్వాత భగవాన్ అంటున్నారు కర్మలు సాగుతూనే ఉంటాయి, పని ఆగదు. మొగుడికి వండి పెట్టుకుంటావు, పిల్లలకి వండి పెట్టుకుంటావు. ఈరోజు బయటికి వెళ్ళేటప్పుడు సత్సంగం సాయంత్రం ఉందనే థాట్ మర్చిపోయానండి. అర్జెంటుగా ఏదో మౌలాలు ఇంట్లో పని వచ్చింది, మా వారి పద వెళ్ళాలన్నారు, డ్రైవర్ రాలేదు, కంపల్సరీ వెళ్లాల్సి వచ్చిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత భగవాన్ తలంపించారండి. గీతలో అంటారని చెప్తారు కదా నాన్నగారు, నీ స్మృతి నేను నీ విస్మృతి నేను. మరిపించింది ఆయనే, అక్కడికి వెళ్ళాక మళ్ళీ జ్ఞాపకం ఇచ్చింది ఆయనే. సరిగ్గా 5 o'clock జ్ఞాపకం ఇచ్చారండి, 7 కి సత్సంగం స్టార్ట్ అవుతుంది. 1.5 hours అండి డ్రైవింగ్ టైం. పెద్ద బోర్న వర్షం, డౌన్ పోర్, కానీ పట్టుకొచ్చారు. అప్ప ఏమండి అసలు, కర్మలు సాగుతూనే ఉంటాయి అందుకని ఇదండి, కర్మలు సాగుతాయి. ప్లాన్ ఉండొచ్చు, ప్లాన్ లేకపోవచ్చు, మరుపు రావచ్చు, జ్ఞాపకం రావచ్చు. అయితే మన ఎఫర్ట్ ఉండకూడదా అంటామండి. ఎఫర్ట్ ఉండాలండి, కానీ ఎఫర్ట్ ఏంటంటే గురుస్మరణ దగ్గరే ఎఫర్ట్. ఇంకా మిగతా చోట్ల గురుస్మరణ చేస్తూ ఉంటే అన్ని సాగిపోతూనే ఉంటాయి, అన్ని సాగిపోతూనే ఉంటాయి. అయితే అనుకూలం ప్రతికూలం అని చూసుకునేవాడు ఉండడండి. అక్కడ ఏది జరిగితే అది అనుకూలమే, ప్రతికూలం ఉండదు భక్తుడి జీవితంలో. ప్రతికూలం అనే శబ్దం భక్తుడి జీవితంలో ఉండదండి, వాడికి ఏది ప్రతికూలంగా అనిపించదు. ఒకవేళ ఆ క్షణం వాడికి ఏదన్నా ప్రతికూలంగా అనిపించినా భవిష్యత్తులో ఓహో అది జరగడం నా మంచికే అయిందని అనిపిస్తుందండి. కాబట్టి వాడు ఇంకా ప్రతికూలం అనే పదం వాడి జీవితంలో ఉండదు. అంతా అనుకూలమే, అంతా దయే, అంతా అనుగ్రహమే, అంతా భక్తియే. ఆ భగవాన్ అంటున్నారు, కర్తృత్వ భావన లేకుండా కర్త భగవంతుడని గుర్తించినప్పుడు కూడా నీ కర్మలు సాగుతూనే ఉంటాయి. నీ దేహం ప్రారంభం అనుభవిస్తుంది, మనసులో తలంపు మనసు సప్లై చేస్తుంది, తలంపు మనసుకి భగవంతుడు సప్లై చేస్తూ ఉంటాడు. వర్తమానంలో ఏది ప్రారంభం ఉంటే అది, ప్లానింగ్ అవసరం లేకుండా. అయితే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేనేమీ చేయకుండా ఊరక ఉంటే కర్మలు సాగేది ఎలా? భగవానా అప్పా, నేను కదలకుండా ఉంటే నా కర్మ ఎలా సాగుతుందయ్యా? మీ చుట్టూ అంటే భక్తులున్నారు, మా చుట్టూ ఎవరుంటారు రా అప్పా? ఎవ్వరూ ఉండరు కదా. ఓవైపు భర్త, ఓవైపు పిల్లలు, ఓవైపు అత్తమామలు, తల్లిదండ్రులు, సమాజంలో స్నేహితులు, శత్రువులు, ఇలా అందరూ మమ్మల్ని పీక్కొని తినేవాళ్ళు ఉంటారేమో భగవానా, లేక మేము వాళ్ళని ఆ దృష్టితో చూస్తామేమో, ద్వైత భావంలో ఉన్నాం కాబట్టి వీళ్ళంతా మా నా మీదనే డిపెండ్ అయి ఉన్నారు, నేనే ఉద్ధరిస్తున్నాను వీళ్ళని. ఆలోచనల్లో ఎటువైపు నుంచైనా పొరపాటు ఉండొచ్చండి, గురువాక్కు ద్వారా గురువు దయ వల్ల గురువాక్కు ద్వారా సరిదిద్దబడాలి తప్పితే ఆలోచన సరిదిద్దుకోవడం ఎవడి వల్ల కాదండి. ఇక్కడ భక్తుడిని, భగవానా అలా ఊరక ఉంటే నా పనులు ఎలా సాగుతాయి రాపా అంటే భగవాన్ అంటున్నారు, ఈ ప్రశ్నించేది ఎవరు? ఆత్మయా మరొకరా? ఆత్మకు కర్మతో పని ఏమి? నువ్వు నన్ను గుర్తించే ఈ మాట అంటున్నావా? నా శక్తిని గుర్తించావా? హృదయంలో ఉన్న నన్ను గుర్తించావా? నా వ్యాపకత్వాన్ని గుర్తించావా? నా చైతన్య శక్తిని గుర్తించావా? ఎవరడుగుతున్నాడు? గుర్తించిన వాడు అడుగుతున్నాడా, గుర్తించలేకపోయిన వాడు అడుగుతున్నాడా? ఈ ప్రశ్న ఎవడికి వస్తుంది? నా పనులు నా పనులు. గురువును గుర్తించాక భక్తుడికి నా పనులు ఉంటాయా? పనులుంటాయి కానీ నా పనులు ఉండవండి. పనులుండడం వేరు, నా పనులు ఉండడం వేరు. నాన్నగారు అనేవారు కదా, ఆంజనేయుడికి సొంత పని అంటూ లేదమ్మా, రాముడి పనే ఆంజనేయుడి పని. అంటే రాముడి దేహం దగ్గరే కూర్చున్నాడా, రాముడికి బట్టలు పిండాడా, రాముడికి అన్నం పెట్టాడా? కానీ రామరాజ్యంలో పనిచేశాడు రాముడి, రాముడి ద్వారా, రాముడి కోసం, రాముడి వలన ఏ జీవుడికి ఆనందం కావాలో అది పంచిపెట్టాడు, రామనామాన్ని పంచిపెట్టాడు సృష్టికి. అమ్మని అప్పతో కలిపాడు. అమ్మ అంటే మనస్సు, ప్రకృతి అండి. అప్ప అంటే చైతన్యము. రాముడు చైతన్యమైతే సీతమ్మ ప్రకృతి. ప్రకృతిని చైతన్యాన్ని ఏకం చేశాడు, ఒక గురువు పాత్రను పోషించాడు. ఆ గురువు పాత్రని, గురువే నా పని అంటూ లేకుండా ఉండేవాడు ఒక్కడు గురువే. గురువు ఒక్కడికే సొంత పని ఉండదు. జీవత్వం ఉంటే, దేహబుద్ధి ఉంటే సొంత పని ఉంటుంది. కాబట్టి మన భగవానికి, మన నాన్నకి సొంత పని అంటే ఏ పని? నా అరుణ దేహము, అరుణ గుణాలు, అరుణ యొక్క మనస్సుని ఉద్ధరించి వాణ్ణి, అంటే వాణ్ణి పవిత్రుణ్ణి చేసి వా జీవుణ్ణి లోపల చైతన్యంలో తనలో కలుపుకోవడమే గురువు పని. ఆంజనేయుడికి సొంత పని లేదంటే గురువుకి సొంత పని లేదు. సొంత పని అంటే తనను తాను ఉద్ధరించుకోవాల్సిన పని గురువుకు లేదు. సృష్టిని ఉద్ధరించడానికి వచ్చిన తండ్రి, అరుణని ఉద్ధరించాడు. ఏ భక్తుడికి ఆ భక్తుడు? నన్ను ఉద్ధరించడానికి నా హృదయంలో నా చైతన్యమే గురువుగా దర్శనమిచ్చింది. కాబట్టి ఉద్ధరించే పని ఎవరిదండి? గురువుదండి. అందుకని మహర్షి అంటున్నారు, నువ్వు గురువు ఎరుకలో మాట్లాడుతున్నావా? గురువు ఎరుకను మరిచిపోయి మాట్లాడుతున్నావా? గురువు చేసే పని ఎరుకతో ఉంచుకొని మాట్లాడుతున్నావా? నాతో ఒక భక్తురాలు ఒకసారి అన్నారు, ఏమనంటే, అంటే అవుట్ ఆఫ్ వినయం, అవుట్ ఆఫ్ ఎఫెక్షన్, మీరంతా తరింపబడ్డారు, ఎప్పుడు సబ్జెక్ట్లో ఉంటావు అరుణ, ఎప్పుడు నువ్వు తరించబడ్డావు? మేము ఇంకా తరించబడలేదు అంటే అదేంటండి? తరించబడడానికి కారణం ఎవరు? ఎవరు తరించినా తరించబడడానికి కారణం గురువు అండి. మరి గురువు నన్ను తరింపచేసి మిమ్మల్ని తరింపచేయకపోతే గురువుకి పక్షపాతాన్ని అంటగడతారా మీరు? మీ గురువు పక్షపాతియా? ఒకరి మీద ఎక్కువ ప్రేమ, ఒకరి మీద తక్కువ ప్రేమ ఉంటుందా గురువుకి? అలాగా ఒకరిని తరింపజేసి ఒకరిని ఆపుతారా? ఆకాశం చిల్లులు పడేటట్టు వర్షం కురుస్తూ ఉంటే అందరం తడిసిపోతాం కదా. అంతటా వర్షం కురుస్తుంది, ఇంకా ఇప్పుడు కొన్ని చోట్ల కురుస్తుంది, కొన్ని చోట్ల కురవదండి. కానీ సూర్యకాంతి అంతటా పడుతుంది కదండి, సూర్యుడు ఉదయించిన వెంటనే. అలాగా గురువు సమక్షంలో ఉన్న ప్రతి భక్తుడు తరింపబడతాడండి. ఏమండి మీకు తెలియకుండానే మీరు గురువుని నిందిస్తున్నారు మీకు తెలుసా? అంటే ఆవిడ కాదు కాదు, నా గురువు నన్ను తరింపజేస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది, అలా మాట్లాడి. మీరు తరించారు, నేను తరించలేదు అని అనొద్దండి. అందరము ఆ అనుగ్రహంలో తడిసి ముద్దైపోతున్నాం అంటే ఆనందపడిపోయారండి. కళ్ళలోకి ఆనంద బాష్పాలు వచ్చాయి అంటే భక్తి కళ ఆవిడ కాబట్టి, గురువును గుర్తించిన ఆవిడ కాబట్టి, గురువుపై ప్రేమ ఉంది కాబట్టి. అంటే భగవాన్ అంటున్నారు, ఈ ప్రశ్నించేది ఆవిడ, నాకు దూరంగా వెళ్ళి ప్రశ్నిస్తున్నావా, నా ఒడిలో కూర్చొని నన్ను గుర్తించి ప్రశ్నిస్తున్నావా? అందుకే నాన్నగారు బాబా అని ఒక భక్తుడు, పరిప్రశ్నైన సేవయా అనేది భగవద్గీతలో శ్లోకం చెబుతాడు. ప్రశ్న అనకుండా పరిప్రశ్న అని ఎందుకు అన్నాడు అంటే, గురువు పైన శ్రద్ధతో, గురుభక్తితో గురువును గుర్తించాడు, గుర్తించిన తక్షణం ప్రశ్న రాదండి, మౌనమైపోతాడు భక్తుడు ఆ ప్రేమలోండి. భగవాన్ అంటారు, నా ఆత్మకు కర్మతో పని ఏమి అంటే, నన్ను గుర్తించిన భక్తుడికి నీకు కర్మతో పని ఏంట్రా? రాజు తలుచుకుంటే వరాలకు కొదువేంటండి అంటాం కదా బయట బాహ్యంగా. అలాగ గురువు తలుచుకొని గురువు ఎంచుకున్నాక మోక్ష సుఖానికి కొరత ఏంటండి? శాంతి, మోక్ష సుఖం అంటే శాంతి, ఆనందం, సుఖం, ఉనికి, శరణాగతి, వీటికి కొదవేంటి? గురువు సన్నిధిని అనుభవించేవాడికి అంటే, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, అడిగినది ఆత్మ కాదు, దానికి వేరైన మరొకరు. భగవానా, మిమ్మల్ని దూరంగా చూస్తూ మీరు వేరు నేను వేరనే బుద్ధితో నేను అడుగుతున్నాను దా తండ్రి మిమ్మల్ని. మీ ప్రజెన్స్ని అనుభవిస్తూ కాదు, మీకు దూరంగా ఉన్నాను మనసులో బుద్ధిలో, కాబట్టి ఇది అడుగుతున్నాను అంటే, భగవాన్ అంటున్నారు, ఆ కర్మలతో ఆత్మకు సంబంధం లేదని తేలిందిగా, ఇక ఆ ప్రశ్న ఎందుకు? గురువును నమ్ముకున్న భక్తుడికి, గురువును అనుభవించే భక్తుడికి కర్మలతో సంబంధం లేదని తెలిసిపోయింది కదా. అంటే అనుగ్రహంలో కొట్టుకుపోతాడు వాడు, వాడి ప్రారంభం అనుగ్రహంలో అనుభవించేస్తాడు, మత్తును పెట్టి అనుభవింపజేస్తాడు. గురువు ప్రేమ అనే మత్తులో వాడి జీవితం కొట్టుకుపోతుంది. నాన్నగారు అనేవారు కదా, అమ్మా చిన్న చిన్న వాసనలు గురువు దర్శనంతోనో లేక మీ చిన్ని చిన్ని ప్రయత్నాలతో పైనా గురువు దొంగల్లాంటి వాసనలు అంటే చెట్లు కొట్టుకుపోతాయి చూడండి అండి వరదల్లో, అలా దుంగల్లాంటి వాసనలు, బలీయమైన వాసనలు కూడా గురువు దయలో కొట్టుకుపోతాయమ్మా, గురువు అనుగ్రహంలో కొట్టుకుపోతాయి అనేవారండి. అలాగే ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, చెప్తే ఈ భక్తుడు అంటున్నాడు, ఒప్పుకున్నాను భగవానా, ఒప్పుకున్నాను. అంటే మీ అనుగ్రహాన్ని, నేను మీ ప్రజెన్స్ని ఒప్పుకున్నాను తండ్రి, ఇంక ఊరుకుంటాను. మనం ఎలాగ నాన్నగారి దగ్గరికి వెళ్ళి అలాగా ఊర కూర్చునే వాళ్ళం, నాన్నగారు మౌనంగా ఉన్నా, నాన్నగారు మాట్లాడుతున్నా, నాన్నగారు కదిలినా, నాన్నగారి తుండు కుర్చీలో వేసి వెళ్ళిపోయినా మనకు ఆనందం అండి. ఎందుకలా వేసి వెళ్ళిపోయేవారంటే, పిచ్చి పిల్లల్లారా నేను మళ్ళీ వస్తాను, కంగారు పడకండి, లేచి లోపలికి వెళ్ళిపోతున్నాను. అమ్మ విడిచి వెళ్ళిపోతే చిన్నపిల్లలు వెక్కి వెక్కి ఏడ్చేస్తారు కదా, అమ్మ వెళ్ళిపోయింది లోపలికని. మరి అమ్మ ఏమో వెళ్ళిపోక తప్పదండి, పనులు ఉంటాయి కదా. మరి నాన్నగారు అలా వెళ్ళిపోతూ కూడా ఇక్కడే అండి, కనిన జనని కన్న గణ దయాదాయక ఇది అనుగ్రహమారుడా చలా. నాన్నగారు వెళ్ళిపోతా టగలు కుర్చీలో వేసేసి వెళ్ళిపోయేవారండి. అంటే మళ్ళీ వస్తారు నాన్నగారు, మళ్ళీ వస్తారు మన కోసం, మళ్ళీ వస్తారని 1000 కళ్ళతో ఎదురు చూసేవాళ్ళము. ఎవరు ఎంత చీదరించుకున్నా, ఎవరు ఎంత వెళ్ళిపోమన్నా, ఎవరికి ఎంత అంటే చీదరించుకున్నా ఇన్ ద సెన్స్ మన మీద కోపంతో కాదండి, ఎవరింట్లో నాన్నగారు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, అంటే వాళ్ళు నాన్నగారి పైన ప్రేమతోనే వెళ్ళి చీదరించుకోవడం అంటే సున్నితంగా చెప్పేవారు. వెళ్ళిపోమంటే వెళ్ళిపోరేంటి, నాన్నగారు రెస్ట్లోకి వెళ్ళిపోయారు కదా, ఇంక లేచి వెళ్ళిపోండి, నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు, ఎన్ని రకాలు చెప్పినా కూడా మళ్ళీ వస్తారేమో అనే ఆశ అండి, మళ్ళొక్కసారి దర్శనం చేసుకోవాలనే ఆశ. ఎలాగైతే ఆ చీమలు తీపి కోసం పరిగెడతాయో, అలాగా నాన్నగారి కోసం టవెల్ వేసిపోయారు కదా, మళ్ళీ వస్తారేమో అండి, చూసి కొంచెంసేపు వెయిట్ చేసి వెళ్తామండి, అలా అనుకునేవాళ్ళమండి. అంటే అవన్నీ విమర్శించడం కాదండి, అక్కడ ఉన్న పరిస్థితి అండి అవన్నీ. అలా పడుండేవాళ్ళమండి నాన్నగారి సమక్షంలో అందరం కూడా. బుజ్జి కోపడుతూ లేపినా ఒకటి నుంచి ఒకటి ఒక వైపు నుంచి తోలుతా ఉంటే ఇంకో వైపు నుంచి వెళ్ళిపోయి నిలిచినవాళ్ళం. బంగారు తండ్రి ఆ బుజ్జి ఎంత భక్తులకి, జనూరు వెళ్ళే భక్తులందరికీ టిఫిన్లు పెట్టి, అన్నాలు పెట్టి, భోజనాలు పెట్టి, వసతులు కల్పించి ఎంతో సేవ చేశాడండి నాన్నగారి హృదయంలో శాంతిగా ఉండి ఉంటాడు తండ్రి. ప్రేమతో నీ నామ మాలించు భక్త భక్తుల భక్తుగా బ్రోవము అరుణాచల. భక్తుల పాదధూళి నెత్తిపైన రాసుకోవాలండి. ఏమో ఎవరి హృదయము ఎంత పవిత్రంగా ఉందో మనకేం తెలుసు. ఆ కనిన జనని కన్న ఘన దయాదాయక ఇది అనుగ్రహం అరుణాచల. అప్పా మా అమ్మ కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావు కదరా తండ్రి. అమ్మా మాకు పెళ్ళిళ్ళు చేసేసి బాధ్యతలు అయిపోయాయి అనుకున్నారు మా అమ్మ నాన్న, మొగుడికి అప్పచెప్పేశారు, కానీ నువ్వు ఎవ్వరికి అప్పచెప్పు ఏంటరా, నన్ను నీ దగ్గరే పెట్టుకుంటావు, నీ అండలో, నీ నీడలో, నీలో ఐక్యమయ్యేంత వరకు నీ నీడలో పెట్టుకుంటావు, నువ్వే చూసుకుంటావు. ఎవరికి, విష్ణుమూర్తికి కానీ, బ్రహ్మకి కానీ, శివుడికి కానీ మా అరుణని కొద్దిసేపు చూసుకోమని అప్పచెప్పవు. నేను తరించేంత వరకు ఏ జన్మలో ఉన్నా, ఏ దేహంలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా, మరణానంతరం ఎక్కడ ఉన్నా నన్ను నీలో పెట్టుకొని ఉంటావు కదరా తండ్రి. ఇది కనిన జనని కన్న ఘన దయాదాయక ఇది అనుగ్రహము అరుణాచల. ఎవరికి అప్పచెప్పు, ఎవరిని నమ్మవు, నన్ను ఇవ్వడానికి నీలోనే పెట్టుకుంటావు, ఎంతటి గొప్ప ప్రేమరా నీది. నీట హిమముగా ప్రేమకారు నీలో నన్ ప్రేమగా కరిగి బ్రోగుము అరుణాచల. నీటిలో మంచు కరిగిపోయినట్టుగా నీటి వల్లనే మంచు ఏర్పడింది. మంచుకు రూపం ఎలా గట్టితనము, ఆ ఘనీభవ స్థితి అలా ఏర్పడింది. నాకు స్థూల బుద్ధి ఎలా వచ్చిందనుకుంటున్నావు, నీ వల్లే వచ్చింది. నువ్వు సృష్టిని సృష్టించటం వల్ల నాకు దేహబుద్ధి వచ్చింది, లేకపోతే నాకు దేహబుద్ధి ఎలా వస్తుంది రా తండ్రి. ఈ స్థూల బుద్ధి మంచులాగా గట్టి పడిపోయింది, మళ్ళీ నువ్వేం చేయాలంటే దీని మంచుని నీటిలో వేసుకున్నట్టుగా నీట హిమముగా ప్రేమకారు నీలో ప్రేమ కురిపించు నా మీద, ఈ దేహబుద్ధి మీద. ఈ అరుణ అనే జీవుడికి దేహబుద్ధి ఉంది కదా, స్థూలబుడి గట్టిగా స్థూల బుద్ధి వచ్చేసింది రా అప్ప, నువ్వు ప్రేమ కురిపించు. నువ్వు ఒక్కడివే అలాంటి ప్రేమ, అంటే జీవుడిని కరిగించేంత ప్రేమ నువ్వే ఇవ్వగలవు. ఇంకెవ్వరు, ఏ ప్రేమైనా జీవుడిని పెంచుతుందండి. బాహ్య ప్రేమలన్నీ జీవుడి అహంకారాన్ని పెంచుతాయి, కేవలం గురు ప్రేమ ఒక్కటే జీవుడి అహంకారాన్ని కరిగిస్తుంది నీటిలో పడిన మంచు ముక్కలాగా. అప్పుడు ఏమవుతుందంటే మంచు ముక్క కరిగిపోయి నీరు నీరులో కలిసిపోయినట్టుగా దేహబుద్ధి వీడిన జీవుడు, దేహబుద్ధి కనుక వీడితే వాడు చైతన్యమే, నీ స్వరూపమే కదా. నీట హిమముగా ప్రేమకారు నీలో ప్రేమగా కరిగి ద్రోవము అరుణాచల. నాన్నగారు చెప్పేవారు, అమ్మా నాకు ఈ దిప్పది అంటే చాలా ఇష్టం అని. ఊరూరు తిరగక, ఊరూరు తిరగక, ఊరూరు తిరగక, ఇంకెన్ని మార్లు అనేవారు అండి. ఊరూరు తిరగక ఒల్లము నినుగని అనగా నీ ద్యుతి చూపుము అరుణాచల. అరుణాచలేశ్వర అప్పా, నేను బిచ్చగత్తెలాగా మనసు దగ్గర దేహం దగ్గర సుఖాన్ని శాంతిని ప్రేమని వేడుకుంటున్నాను. ఒక్కోసారి ఓ ముద్ద దొరుకుతుంది, ఒక్కోసారి దొరికినా భిక్ష చేసుకున్న అన్నంలో ఏ రుచి ఉంటుందండి? వండుకున్న అన్నంలో రుచి కానీ భిక్ష చేసుకున్న దాంట్లో ఏం రుచి ఉంటుంది? ఊరూరు తిరుగక, ఊరూరు తిరుగక ఉల్లము నేను. ఉల్లం అంటే మనస్సు అండి, జీవుడు బుద్ధి, దానికి రకరకాల పేర్లు. ఉల్లము నినుగని అనగా అంటే నాన్నగారిని చూశాక మన మనస్సు చల్లగా అయిపోదండి. నాన్నగారి ప్రజెన్స్ని అనుభవిస్తే చల్లగా అయిపోతుంది కదా, అదే అండి మనం అనుభవిస్తున్నాం అందరం. ఉల్లము నినుగని అనగా అంటే హృదయములో చైతన్యంగా ఉన్నది నా నాన్నగారే, నా నేనుగా ఉంది నా నాన్నగారే. ఉల్లము నినుగని అనగా నీ డ్యూటీ, నీ హీరోయిజం అప్పుడు చూపించురాపా. నీ దిది చూపించమంటే నీ హీరోయిజాన్ని చూపించు అప్పుడు, నీ వ్యాపకత్వాన్ని చూపించు, నీ మౌనాన్ని చూపించు, నీ శాంతిని చూపించు, నీ ఆనంద సామ్రాజ్యాన్ని నాకు అనుభవింపచేయి నాతో. ఊరూరు తిరగక, ఊరూరు తిరగక ఉల్లము నినుగని అనగా నిన్ను చూడగానే, నిన్ను గుర్తించగానే నా మనసు అణిగిపోతుంది రాప్ప. నీ పేరు తలిస్తే అణిగిపోతుంది. నానా 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 అంటే నా 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 జీవుడు ద్రవించిపోతున్నాడు రాప్ప. కరడుగట్టిన అహంకారం కరగబెట్టేస్తున్నావు, అది ఒక నీకే సాధ్యం. ఊరూరు తిరగక, ఊరూరు తిరగక ఒల్లము నినుగని అనగా నీ ద్యుతి చూపుము అరుణాచల, నీ హీరోయిజాన్ని చూపు రాప్ప. ఒక హీరో పక్కన ఉన్నాడు అనుకోండి ఎలా ఉంటుందండి? మనకు సినిమాల హీరోయిజాన్ని తెలియడం కాదు, భక్తులకి గురువు హీరోయిజం తెలుస్తుంది, అనుభవిస్తాం భక్తులందరం గురువు హీరోయిజం. అది సైలెన్స్గా ఉంటుందండి, అది వాక్కులకు అందదు ఆ హీరోయిజం. పోనీ ఎవరికన్నా చెప్పుదాము మా గురువు అంతటి వాడు ఇంతటి వాడు అంటే దానికి న్యాయం చేకూర్చలేమండి. ఇప్పుడు 2 గంటల నుంచి చెప్పుకున్నా దానిలో 1% సముద్రంలో ఒక తుంపరలాగా నాన్నగారి గురించి, భగవాన్ అరుణాచలేశ్వరుడు గురించి స్మరించుకోవడం ఒక తుంపర అండి. కానీ ఇంకా అనుభవంలో తెలిస్తే అది మౌనం అయిపోతుంది. మౌనములో అనుభవించటం అండి, కుదుట పడుతుంది మౌనంలోకి. మహామౌనము అంటే మనసుతలో తలంపు రాకుండా నోటితో మాట్లాడకుండా ఉంటే మహామౌనం కాదండి. దేహం పనిచేస్తూ మనసులో తలంపు వస్తున్నప్పుడు కూడా వాటితో సంబంధము లేకుండా ఎవడైతే సుఖాన్ని శాంతిని ఆనందాన్ని లోపల అనుభవిస్తుంటాడో అది మహామౌన స్థితి అండి. వాటి అవసరము లేకుండా ఎవడైతే జీవించగలుగుతున్నాడో వాడు మహామౌని. ఆ మౌనాన్ని మన చేత అనుభవిస్తున్నప్పుడు గురువు తన హీరోయిజాన్ని మనకు చూపిస్తాడు, అదే ఆయన హీరోయిజం అంటే. నాన్నగారు అనేవారు కదా, అమ్మా బాహ్యంగా గుడ్లు కట్టించడం కాదమ్మా, ఒక జీవుడిని దేవాలయంగా, దేవాలయంలో దేవుడిగా, ఒక దేహాన్ని ఆలయంగా, ఒక జీవుడిని దేవుడిగా మార్చేవాడు గురువు. అది హీరోయిజం కాదండి, నిజమైన హీరోయిజం అండి అది. కాబట్టి నాన్నగారు ఇది ఇక్కడ ఇది చెప్పుకొని ఆపేద్దాం. ఊరూరు తిరగక, ఊరూరు తిరగక ఒల్లము నినుగని అనగా నీ ద్యుతి చూపు అరుణాచలేశ్వర. ఓ అరుణాచల, నీ పైన జ్యోతిని వెలిగించుకుంటున్నావు, ఆ గిరిని ఆ జ్యోతిని కళ్ళతో చూస్తున్నాము, కానీ నువ్వే సాక్షాత్తు జ్యోతిగా నాలో ఉన్నానని చెబుతున్నావు కదా. ఈ జ్యోతిని, ఈ బాహ్య జ్యోతి దర్శనం, ఎందుకంటే ఏ రోజైనా ఏ సెకండ్ అయినా ఆ జ్యోతి స్వరూపము నేనే అనే అనుభవము నాకు ఇస్తావనే ఆశతో మరీ 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 నిన్ను చూస్తున్నాను, మరీ మరీ జ్యోతి దర్శనం చేసుకుంటున్నాను రా అప్పా. నువ్వే వచ్చి గురువుగా బోధించి ఈ జ్యోతిని దర్శనం చేసుకోండమ్మా. ఈ జ్యోతి దర్శనమే నీ లోపల ఉన్న చైతన్యంగా అన్న గురువు దర్శనాన్ని చేయిస్తుంది. మీకంటే ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో ఎన్ని జ్యోతులు, ఎన్ని మహాదీపాలు, ఎన్నిసార్లు మా కృతికా దీపం దర్శనం జరిగింది అప్పా. అలా శబరిలాగా నీకోసం మరీ మరీ ఇలా దర్శనం చేసుకుంటూనే ఉంటాను, శబరి ముగ్గులేసి ఇల్లు శుభ్రం చేసుకున్నట్టుగా. ప్రతి సంవత్సరం దేహం ఉన్నంత కాలము అరుణగిరి జ్యోతి దర్శనం చేసుకునే భాగ్యాన్ని నాకు కలిగించురా అప్ప. నిరాశ చెందను, వెనుకకు తిరిగి వెళ్ళను. ఆశతో నీ హృదయంలో నీ వైపు ప్రయాణిస్తూనే నువ్వు దరిచేర్చుకుంటావనే ఆశతో హృదయం అనే గడప దగ్గర నీకోసం వేచి ఉంటాను రా అప్ప. అరుణాచల భగవానా, నాన్న, సద్గురునాథ, సద్గురునాథ, సద్గురునాథ. అమ్మా ఆపేద్దామా? ఉషా ఏమని చెప్తావు? ఉష ఉన్నారా తల్లి?
యా ఆంటీ ఆంటీ.
నాన్న నువ్వు నాలుగు మాటలు చెప్పి ముగించేయరా అమ్మా, అక్కడ ఉన్నావు కదా అరుణగిరి.
అద్భుతంగా చెప్పారు, మీరు చెప్పని పాయింట్ అంటూ ఏమీ లేదు. అండ్ ఎంత సమగ్రంగానూ చెప్పారు కదా అరుణాచలం గురించి, భగవాన్ గురించి.
తల్లి
అంటే ఎలా అయినా సంపూర్ణంగా న్యాయం సత్సంగ టీచర్స్ చేయగలరా అంటే, మేము
మాట్లాడాలి
చిన్నపిల్లల మాటల్లో ఉంటాయి.
నాన్నగారు ఏం చేసేవారు తెలుసా ఉషా? ఆయన కొంటకృష్ణుడు, హైదరాబాద్ వచ్చినప్పుడు సత్సంగంలో కూర్చొని మనకు టీచర్స్ ఎవరున్నారమ్మా ఇక్కడ అని, మొదటగా నాగలక్ష్మి టీచరు, మనకి సౌగంధిక టీచరు, మనకు సంధ్య టీచరు, ఏ సత్సంగాలు చెప్పేవాళ్ళందరు, మనకి పద్మ భానుగారి పద్మ టీచరు, ఇలా అందరి పేర్లు తలచేసి నా వైపు కొంటగా చూసేవారు తండ్రి. అలా చెప్పి ఊరుకోవచ్చు కదా, కూడా టీచరే నీ ముఖానికి అన్నట్టుగా.
నాకు అలా కూడా చూడలేదు అది.
అంటే నిన్ను చూడకుండా చేశారు కాబట్టి ఇంకో మంచి పైన పెట్టాడు, నన్ను చూశారు కాబట్టి నేను కొంచెం తిట్టుకుంటులే అన్న.
లేదండి, లేదు అంటే అదేలేండి.
అంటే అంటే మనం ఓపెన్ హార్టెడ్ గా మాట్లాడుకోవాలి కదా ఏదైనా కూడా, అంతే కదా.
అంటే
నాకు అంతే అప్పుడు కాదురా తండ్రి, నేను టీచరే కాదు నువ్వే టీచర్ అని. తర్వాత చివరిగా నాన్నగారు చెప్పిన టీచర్స్ గురించిన వాక్కు అమ్మా నాకు బలీయంగా లోపల ఉండిపోయిందిరా. కొద్ది రోజులు మీలో ఎవరికైనా గురువు కావాలనుందా, గురువు కావాలనుందా అని ప్రశ్నించేవారు కదా, అప్పుడు లాస్ట్ లో ఒక వాక్కు చెప్పారు ఉషా, ఏంటంటే బుద్ధుడు నిర్యాణం పొందే ముందు ఆనంద్ అడుగుతాడంట. ఇప్పుడు ప్రతి వాళ్ళు పీఠాధిపతులంతా తమ తర్వాత ఎవరు పీఠానికి అధిపతి అనేది నిర్ణయిస్తారు కదా, గురు పరంపరలో ఉంటుంది కదా. అలా ఆనంద్ మీ తర్వాత ఎవరు అని అడగబోతుంటే బుద్ధుడు అంటాడంటమ్మా, నా తర్వాత నా వాక్యే మీ గురువు అంటారటమ్మా. వాక్యే
కదా అంటే వాక్య అంటే, అందుకే
వాక్యే. ఇప్పుడు మనందరికీ కూడా వాక్యే గురువు నాన్న.
అంతే అండి, నాన్నగారు కూడా చాలా సార్లు దాన్ని వాక్యే గురువు, వాక్యే గురువు, వాక్కుని గురువుని వేరుగా చూడద్దు. అండ్ ఇంకా గురువు అంటే ఒక్క జ్ఞానం సంపూర్ణంగా పొందిన వాడే గురువు అంటే.
అవును,
మిగతా వాళ్ళందరూ కూడా
సారీరా, మనం మననం చేసుకోగలుగుతాం కానీ అనుగ్రహించలేంరా.
అది అవునండి, అవును అవును,
ఆయన వాక్కు అనుగ్రహిస్తుంది.
అవును కరెక్ట్, ఆ వాక్కు మనం షేర్ చేసుకోవడంలో మనకి ఆనందం ఎందుకు అంటే ఆ వాక్కు కూడా దేవుడై ఉంది కాబట్టి డెఫినెట్ గా మనకి వినే వాళ్ళకి కూడా పీస్. అది ఎవరు చెప్పినా అంటే ఒకటి అని, ఇప్పుడు ఏంటంటే సమగ్రంగా చెప్పడంలో కొంతమంది ఆ అనుగ్రహం వాళ్ళకు ఉంటుంది, ఆ టాలెంట్ ఉంటుంది. ఆడుతూ పాడుతూ ఉండాలని గడిపేము లేదా అక్కడ మాట.
అలా అనుకోవచ్చు, అలా ఇప్పుడు ఇందాక నేను చెప్పుకున్నాము ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు
అంటే ఒకటే అంటే గుర్తించాలి కదా, అంటే ఎఫిషియెంట్ గా ఉన్న టీచర్స్ ని మనం గుర్తించి అప్రిషియేట్ చేయాలి.
ఎఫిషియెంట్ నాన్ ఎఫిషియెంట్ ఒప్పుకోను కాక ఒప్పుకోను,
కానీ బ్యూటిఫుల్ గా చెప్పారంటే నాకు ఈ పాయింట్ చాలా బాగా నచ్చింది. ఏంటి అంటే సత్సంగంలో మన దేహం ఎక్కడ ఉంటుంది, దేహం ఎక్కడ తిరుగుతోంది, మనం అరుణాచలంలో ఉన్నామా, కాశీలో ఉన్నామా, హైదరాబాద్ లో ఉన్నామా, లేకపోతే అంటే జిన్నూర్ లో ఉన్నామా, అదంతా కాదు. కానీ ప్రారంభం దేహానిది మన మనసు మనం పరిష్కరించుకుంటున్నామా లేదా, ఆ లోపలున్న చైతన్యం తాలూకు అనుభవం మనకి అందుతోందా లేదా, అది అందడానికి ఏది అడ్డొస్తోంది, మన కర్తృత్వమే కదా మనకు అడ్డొస్తోంది. కర్తృత్వ రహితంగా గనక మనం జీవిస్తే అది కదా అసలు అనుగ్రహం. అది అది చాలా బ్యూటిఫుల్ అండి. నిన్న కూడా అది అంటే రమ్మన్నారం జయ ఊరికే ఒక టూ త్రీ టైమ్స్ వెళ్ళడం జరిగింది భక్తుల దగ్గరికి. అదే అనమాట, మామూలుగా షేర్ చేసుకున్నాం, ఇట్స్ నాట్ దట్ చెప్పి పది మంది అదే షేర్ చేసుకోవడంలో అదే ఏంటంటే కర్తృత్వ రహితంగా మనం జీవించగలగాలి. ఎందుకంటే మనం ఎక్కడున్నా హృదయంలో భగవంతుడు అయితే సజీవంగా ఉన్నాడని చెప్పారు. మనం ఛార్జ్ చేసుకోవడానికి మీరన్నట్టు ఎవరెళ్ళినా కూడా మనం ఆనందిస్తాం, ఎందుకంటే ఆ హోలీ ప్లేస్ లో ఉన్నారు కాబట్టి. నామ నమస్కారం కూడా పెట్టని చెప్తాం మనం,
నాన్నగారి దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చారంటే
వెళ్ళినా కూడా నమస్కారాలు చెప్పండి. సో అలా
వాళ్ళకి పీకేసే వాళ్ళం రా, నాన్నగారు ఏం మాట్లాడారు చెప్పండి, ఎప్పుడు వచ్చారు బయటికి, ఎలా కూర్చున్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఎలా కదిలారు, ఏం చెప్పారు, ఎవరితో ఏం మాట్లాడారు, ఈ నాన్నగారి గురించి వినడానికి ఎప్పుడు ఇలా అంత ఆతృతగా ఉండేవాళ్ళు భక్తులు.
కానీ భలే అంటే అది అంత ఇంట్రెస్ట్ ఆ సబ్జెక్ట్ పట్ల కలగజేయడం, ఆయన పట్ల అంత ప్రేమ, అంటే ఆ విడిచి ఉండి పెట్టలేనంత అటాచ్మెంట్ మనకి ఏర్పడడం అనేది ఎంత ప్రేమ, ఎంత అన్కండిషనల్ ప్రేమ ఉంటే అది జరుగుతుందండి. ఇప్పుడు పేరెంట్స్ వద్ద ఉండగలుగుతున్నాక, ఇప్పుడు పెళ్లిళ్ళు అయ్యిన తర్వాత పేరెంట్స్ ని విడిచిపెట్టి ఉండగలం, ఏ పిల్లలు ఎగిరిపోయిన తర్వాత వాళ్ళని విడిచిపెట్టి ఉండగలం, ఏ ఎంతో కొంత ఇప్పుడు భార్య భర్త ముందు వెళ్తారు వెనకెళ్తారు ఉండగలుగుతాం. కానీ నాన్నగారి విషయంలో అంటే ఇంక అసలు విడిచిపెడితే ఏం మిస్ అయిపోతున్నామో, రెప్పేస్తే ఆయన మిస్ అయిపోతున్నాము అనే ఫీల్ అవుతుంది. అంటే ఎంత మ్యాగ్నెటిజం అంటే ఆ చైతన్యానికి ఉన్న ఆకర్షణ శక్తి
తల్లి
అంటే రిసీవ్ చేసుకుంటే మీరు అన్నట్టు బుద్ధుడు కాలంలో ఆయన కళ్ళు చూసి ముక్తి పొందిన వాళ్ళు ఎంతమందో ఉన్నారని చెప్పేవారు కదా అంటే నాన్నగారు.
అవునమ్మా, 150 మంది అలా చూసి పొందారని చెప్పేవారు.
అని అది తుపాకీ గుండుకి పేలిపోతే ఒకళ్ళు కట్టెలు కట్టెలు తంచిపోయిన
కట్టె బొగ్గు రైలు బొగ్గు 3 ఎగ్జాంపుల్ చెప్పేవారు.
ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అరుణాచల దీపోత్సవం ఇంత వర్షంలో ఆ రోజు వర్షం ఆగితే వైభవంగా దీపం వెలిగించడం, అందరూ చూడడం, ప్రదక్షిణ కుదరడం కూడా జరిగిందంటే ఇంకా అనుగ్రహం అది అపారమైన అనుగ్రహం. అప్పుడు దాకా లాక్డౌన్ లాక్డౌన్ అని ఇంకా కుదరదు కుదరదు 4 రోజులని వర్షాలని ఏమీ లేదని, వర్షం ఎఫెక్ట్ మన భక్తులకి అయితే పడలేదండి, మనకి మిగతా జనం ఎందుకంటే ఎవరు ప్రదక్షిణ ఆగలేదు, పెద్ద కూడా ఆగలేదు, బ్రహ్మాస్త్రం ఆగలేదు, సత్సంగాలు ఆగలేదు.
అదే కదా రాముగారి హీరోయిజం అంటే, భగవాన్ హీరోయిజం అదే కదా
హీరోయిజం అంటే. నిజంగా రియల్ గా ప్రపంచంలో హీరోస్ అంటే వీళ్ళే అండి, సూపర్ హీరోస్.
మన గురువే మనకి సూపర్ హీరో రా.
నేను ఇందాకే అన్నాను గంట తర్వాత ఆటోమేటిక్ గా కట్ అయిపోయిందిరా సిగ్నల్ నాది, మళ్ళీ ఆంటీ ముగించే టైం కుదురుతుందో లేదో ఆంటీని ముగించేనిద్దాం అన్నాను. జస్ట్ ఓపెన్ చేశానంటే ఇప్పుడు మళ్ళీ నెట్ ఏమన్నా ప్రాపర్ గా ఉందేమో అని ఇంకో చోటుకు వచ్చి ఇలా ఓపెన్ చేశాను, అన్మ్యూట్ చేసింది అనమాట రీష్మ.
అదే మనం ఏమి ప్లాన్ చేసుకోని అవసరం లేదు.
మొన్న కూడా అలాగే కదా ఆంటీ, శారద దగ్గరికి కూడా మీరు జూబ్లీస్ అంటే దగ్గర కాబట్టి ఇంకా గంట టైం డాక్టర్స్ చెప్పారు రావడానికి వీలుగా ఉంటుంది ప్రాణ స్నేహ ఆవిడకి, ఆవిడకి మీరు చాలా అంటే గురువుగారి దగ్గరికి అందరికి వెళ్ళడానికి ఆస్కారం ఉండేది కాదు కదండి. అంటే అన్ని వేళలా వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉండనప్పుడు సత్సంగాలు చాలా చాలా హెల్ప్ అయ్యాయి, చాలా మందికి ఉపయోగపడ్డాయి. అవునండి, ఎందుకంటే మనం ఆ ట్రూత్ గురించి మననం చేసుకోకపోతూ ఉంటే, నాన్నగారు అనేవారు కదా చైతన్యం ఎంత అపారంగా సముద్రం అంటే సప్త సముద్రాలు కలిపినంత ఆనందము సుఖము శాంతి ఉన్నా కూడా మాయ కూడా అంత పవర్ఫుల్ అని చెప్పేవారండి.
అవును అవును తల్లి, అవును.
సో అంత ఈజీ కాదు మాయను దాటేయడం. ఆయన చెప్పినట్టు ఆయన పాదాలని పట్టుకుని ఉంటేనే దాఖలోకి వెళ్ళకుండా ఉంటాం మనం.
అదొక్కటి అర్థమైతే మన భక్తులకి ఆయన దయతోటి మనం చేయాల్సింది అదొక్కటే రా, గురుస్మరణ ఒకటే, గురువాక్యం స్మరించుకోవడం ఒక్కటే అమ్మా.
అవునండి అవును, గురువాక్యం స్మరించుకుంటూ ఆయన ఆయన పట్ల విశ్వాసం చెదరకుండా చూసుకుంటూ, అంటే మనకి అంటే డిస్టర్బెన్స్ ఇప్పుడు సత్వగుణంలో ఉన్నప్పుడు ఎలాగూ సుఖంగా శాంతిగానే ఉంటామండి. పరిస్థితులు బాగోనప్పుడు ఒత్తిళ్ళు వచ్చినప్పుడు సహజం కదా మనసు ఆందోళనకు గురవడం లేకపోతే కాస్త అశాంతికి గురవడం. అలాంటప్పుడు మనకి అంటే శాంతిలోకి మనంతట మనం వెళ్ళలేనప్పుడు నామము ఇష్టంగా నామం చేసుకోవడం అని చేత అలా మనం ప్రేమగా ఇష్టంగా ఎన్నో నామాలు నాన్నగారు కూడా ఆప్యాయంగా ఎంతో అద్భుతంగా మనతో పాడించేవారు కదా అండి, ఇష్టం కలగజేయడానికి ఇష్టం కలగజేయడానికి.
ఇంట్లో నామం ఇచ్చారు ఉషా, అయితే సరాజ్యం ఆంటీ గారు నాకు నాన్నగారితో మాట్లాడడానికి కొంచెం వెనకం చేస్తే సరాజ్యం ఆంటీ అడిగారు అరుణ నామం తీసుకుంటుందట నాన్నగారు. అప్పటిదాకా కళ్ళు మూసుకుని ఆయన కుర్చీలో ఇలా వాలిపోయి ఉన్నారు, అలాంటి నాన్నగారు ముందుకు స్ట్రైట్ అయిపోయి అరుణ నామం తీసుకుంటుందా, అరుణ అరుణాచలం కదా, నిన్ను నువ్వే స్మరించుకో, మొట్టమొదటి చెప్పింది ఏంటంటే నిన్ను నువ్వు స్మరించుకో సరిపోతుందమ్మా సరిపోతుందా అని. మళ్ళీ నీకు ఏ నామము కావాలని అడుగుతారు కదా అందరు అందరిని, నాకు ఆ ఛాన్స్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాను. నాన్నగారు నీకు నీకు అని మొదలెట్టగానే నాకు మీరంటే నీ ఇష్టం నాన్నగారు అండి. సావిత్రి మామగారు గొల్లు నవ్వేశారు ఉష,
అవును
తల్లి. అప్పుడు
అంటే ఋషులు అంటే గడ్డాలు అవి పెట్టుకుని ఒక గంభీరతో ఉండి పెద్ద పెద్ద కళ్ళుతో ఉండి అలా చూస్తే ఋషి అనుకోవడం బాగుంటుంది కానీ వీళ్ళు సౌమ్యంగా ఒక తెల్ల చేసుకుని ఆ కొమ్ము
చెట్టుకుని అంత పెద్ద అందరి దగ్గర వినయంగా ఉండేవారు
అన్ని ఉండి అడిగి ఉండడం అంటే.
అవునమ్మా
అంటే గ్రేట్ పర్సనాలిటీస్ అంటే వీళ్ళందరూ. గురువు గారికి తగ్గట్టుగా ఉన్న శిష్యులు కొంతమందిని కూడా మనకి జీవితంలో చూపించారంటే
చూపించారంటే
అంచేత వాళ్ళందరూ ఆదర్శంగా తీసుకుని నాన్నగారి మాటలు ఆదర్శంగా తీసుకుని
నాన్నగారికి ఆ పాట అంటే ఇష్టం ఉండేది కదరా, ఎందరో మహానుభావులు అందరికి.
అవునండి అవును, చాలా ఇష్టం ఆ పాట.
అలాగే
అంటే
చరణాలు
చరణాలు కూడా ఎంత అద్భుతం అంటే ఆ లోపల ఉన్న సద్వస్తువుని పొంది దాంట్లో రమించి ఆనందించే మహాత్ములు ఎందరో ఎందరెందరో.
అవును
అంటే అది వింటూ ఉంటేనే ఓ ఇంత ఆనందం ఇంత ఆనందం అంటే శాంతి గురించి మనం తలపెట్టుకుంటూ ఆనందం గురించి మనం తలపెట్టుకుంటూ దాంట్లోనే మనం రమిస్తూ ఉంటే అంటే అశాంతికి మెల్లమెల్లగా దూరం అయిపోతాం. కానీ అదే అదే చెప్పుకున్నాం అంటే అంటే మనం మైండ్ పొల్యూషన్ ఆల్రెడీ చేసుకుని వచ్చేసాం బహుజన్మలుగా. అంటే ఇదే నేననుకుని, ఈ దేహమే నేననుకుని, మనసే నేననుకుని, బుద్ధే నేననుకుని, మరి ఎన్ని రకాల ఎన్ని జన్మలు వచ్చినాయో. ఒక సందర్భంలో నాన్నగారు అన్నమాట గుర్తొచ్చి చెప్పానండి, ఈ బదరి వెళ్ళినప్పుడు శంకరాచార్యుల వారి బోధ అపారంగా చేశారు 4 రోజులు. అంటే ఇంకా లేకుండా 6-8 గంటల రోజుకి ఎక్కడ కూర్చుంటే అక్కడ సబ్జెక్ట్ బోధించేశాక నేను నాన్నగారితోటి అందరూ ఇంత అద్భుతంగా ఇన్ని సంవత్సరాలు రెస్ట్ తీసుకోకుండా విరామం ఇరగకుండా మీరు ఇంత బోధ చేస్తూ ఉంటే ఆ చైతన్య ఆ స్థితిలో ఎందుకు ఉండలేకపోతున్నాను నాన్నగారు, మీ సమక్షంలో ఉన్నప్పుడు అంత శాంతి అలౌకికమైన శాంతి అనుభవిస్తున్నాం అలౌకికమైన ఆనందం అనిపిస్తున్నాము, స్టిల్నెస్ అనుభవిస్తున్నాము, అయినా కూడా మళ్ళీ ఎందుకు ఈ తాదాప్యం, బాడీతో తాదాప్యం వచ్చేస్తుంది, ఎందుకు అక్కడ స్థిరపడలేకపోతున్నాము అని అడిగితే అప్పుడు అన్నారు ఏంటంటే, కాల పరిపక్వం అంటే స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం అని ఊరికే అనలేదమ్మా. బహు ఇప్పుడు ట్రూత్ గురించి మనం తెలుసుకున్నది ఎప్పుడు, ఒక ఒక జన్మ రెండు జన్మల క్రితం, ఇప్పుడు కదా మనకు ట్రూత్ గురించి తెలిసింది. అంతకు ముందు బహుజన్మలు కూడా ఇదే నేననుకుని, ఈ శరీరమే నేననుకునే భావనలో మనం జీవించేసాం కదా బహుజన్మలు. సో అది ఒక హ్యాబిట్ కింద బలీయమైన హ్యాబిట్ అయిపోయినప్పుడు ఆ హ్యాబిట్ ని మెల్లమెల్లగా తప్ప ఒక్కసారి అది పగిలిపోవడం జరగదు
కదా. అవును
పోదు. సో క్రమేపి 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 కాలం కాలం కలిసి వస్తుంది, ఈశ్వర కటాక్షం వస్తుంది, ఆ ముడి తెగుతుంది, అప్పుడు వరకు సహనం 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 సహనం. అదొకటి గురు, అది గురువాక్యం, గురువాక్యం పట్టుకుని మనం జీవిస్తూ ఉంటే క్రమేపి క్రమేపి అది తెలుస్తూ ఉంటుంది. అదొకటి మనం చైతన్యం వైపు ప్రయాణం చేయడానికి మన కృషి మనం చేస్తూ ఉంటే లోపల నుంచి చాలా సపోర్ట్ అందుతూ ఉంటుంది. అంటే చాలా సపోర్ట్ అందుతూ ఉంటుంది. అదే జరుగుతుంది. సో ఆ సపోర్ట్ ని తీసుకుని మనం ఇంకా ఇంకా దగ్గరగా దగ్గరగా అటు వెళ్ళిపోతూ ఉంటే, అదే అన్నాను మన తూకం అంటే ఒకప్పుడు ఏనుగులా చేసేసి మనసును ఉంచాం కదా, ఆ మనసుకి బాహ్యంగా ఫుడ్ సప్లై కట్ చేస్తూ ఆ ఇంటర్నల్ ఫుడ్ మనకిప్పుడు నాన్నగారు రేడియో 24/7 వరం కింద ఆ వరంలో ఆయన మహాత్ములు నిజంగా పైకి కనపడ్డ ఏదో ఉద్యోగం చేస్తున్నారని చెప్పుకుంటారు లోకంలో. అసలు 1% కూడా కనపడకుండా అంత ఏంటంటే ఉత్కృష్టమైన పని.
అలానే ఎంత మంది భక్తులు అది విని ఎంత ఆనందాన్ని ఎంత సహాయాన్ని ఎంత సంతోషాన్ని పొందుతున్నారని చెప్పలేము. రేడియో పెట్టుకోలేని వాళ్ళకు కూడా జస్ట్ యాప్ టచ్ చేస్తే చాలు కదా.
అవును అవును అవునండి. అది అసలు ఇంకా డైలీ బ్రెడ్ కింద, ఈ క్రిస్టియన్స్ కి డైలీ బ్రెడ్ అని రోజుకో థాట్ ఫర్ ది డే ఉంటుందండి.
ఓకే ఓకే,
రిమైండర్ అంటే ఈ రోజు నువ్వు ఇలా జీవించి, ఈ రోజు నువ్వు ఇలా జీవించని థాట్ ఫర్ ది డే ఉంటుంది అనమాట. నాన్నగారు కూడా ఎప్పుడు అనేవారు కదా అంటే, ఇప్పుడు క్రిస్టియన్ మతంలో బోధ ఉంది, ఇస్లాం మతంలో కూడా ఎంతో కొంత బోధ ఉంది, లేకపోతే స్క్రిప్చర్ రీడింగ్ ఉంది.
అవును,
ఎటు తిప్పి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకే లేవా అంటే.
అవును, అంటే డైలీ అంటే స్వేచ్ఛ ఉంది,
నీకు స్వేచ్ఛ ఉంది అంటే నువ్వు నీకు ఏది కావాలంటే అది చేసుకునే స్వేచ్ఛ భగవంతుడు మనకి ఇచ్చాడు. అండ్ అంటే ఎవరూ చెప్పలేనంత అద్భుతంగా ఈశ్వరుడి స్వరూపం గురించి అది నీవే అయి ఉన్నావు, ఉన్నది ఒక్కటే అని మన స్క్రిప్చర్ లో ఉన్నంత రూఢిగా ఇంక దేనిలోనే లేడు.
అవునమ్మా, అవును అవును.
అది బోధించిన మహాత్ములు ఎంతమందో భారతదేశంలో పుట్టి బోధించారు. ఇది సద్వినియోగం చేసుకుని సబ్జెక్ట్ విడిచిపెట్టకండి, సబ్జెక్ట్ విడిచిపెట్టకండి. మీరు బాహ్యంగా చేసే పనుల మీద ఉండే శ్రద్ధ మీకు సబ్జెక్ట్ మీద ఉండడం లేదు. సబ్జెక్ట్ మిగతావన్నీ చేసి నువ్వు బాహ్యంగా ఎన్ని చేస్తున్నావు అనేది ప్రధానం కాదు, నీ మనసును నువ్వు ఎంత పరిష్కరించుకుంటున్నావు, నీ మనసును నువ్వు ఎంత స్వచ్ఛం చేసుకుంటున్నావు. ఎందుకంటే పవిత్రత, కంప్లీట్ గా పవిత్రత రాకుండా లోపల ఉన్న చైతన్యంతో ఏకీభవం పెంచడం జరగదు కదా అండి. ఒక్క వాసన ఆత్మకారం చెందదు అది. ఉన్నదే అది అయినా, ఉన్నదే అది కదా, ఉన్నదే ట్రూత్. కానీ దాన్ని మబ్బి పెట్టి, మబ్బు అంటే ఈ సూర్యుడిని మబ్బు అడ్డు వేసినట్టుగా మనకి మనసు మబ్బులాగా అలాగా అడ్డుగా ఉన్నప్పుడు మనం దాన్ని గుర్తించడం కష్టం కాబట్టి ఇంత సబ్జెక్ట్ అండి.
ఉండదు తల్లి. అవును అవును. మబ్బును, ఆ మబ్బును చూస్తున్నప్పుడు కూడా వెనకాల సూర్యుడు వెళ్తున్న వల్లే మబ్బు నడుస్తా ఉంది అనే విషయం గుర్తు పెట్టుకోండి అనేవారు నాన్నగారు.
అవునండి,
ఆ మబ్బుని కూడా సూర్యుడు వెళ్తున్నలోనే చూస్తున్నారు,
చూస్తున్నాము
ఆ మేఘాన్ని, అది గుర్తు పెట్టుకోండి.
అవునండి, అంటే చైతన్యం లేకుండా, చైతన్యం లేకుండా మనసు లేదు, శరీరం లేదు, ప్రపంచం లేదు, భగవంతుడు ఏమీ లేదు కదా.
అంటే ఏ ఒక్క వాక్కు పట్టుకున్నా కర్త పరమాత్మ అనేది గురువాకు దాని ఎసెన్స్ అది ఇచ్చి వెళ్తుంది. నాన్నగారు బోధించింది ఏ ఒక్క వాక్ అయినా కూడా గట్టిగా ఎవరికి ఇష్టమైన వాక్కు వాళ్ళు పట్టుకుంటే దానిలో అదే ఉంటుందిరా నాన్న, కర్త భగవంతుడు అనేది.
అవును అవునండి. సో కర్త భగవంతుడు అనేది కంప్లీట్ గా మన హృదయానికి అండర్స్టాండింగ్ చేసుకుని అదే మొన్న అదే సత్సంగంలో ఈ మాట నాకు బాగా నచ్చింది. ఎవరో అన్నారంటే సరెండర్ అయిపోయిన వాళ్ళ జీవితం వేరుగా ఉంటుంది అని.
అవును తల్లి, అవును. అంటే
భౌతికంగా కష్టాలు ఉండదా? భౌతికంగా కష్టాలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, అందరికి వచ్చిన తిప్పలు వస్తాయి, బహుశా ఇంకా అదనంగా వస్తాయి.
భక్తులకి ఇంక ఎక్కువ ఉంటాయి నాన్న, ఎందుకంటే ఆయన వ్యక్తం అవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకుంటారు కదా.
అవును, ఎందుకంటే నీకు ఎటువంటి ప్రెషర్ పెట్టినా నీ మనసు ఎలా ఉంటుందో అది గమనించకుండా, అంటే ఆ తూకం చూసుకోకుండా మనం అక్కడికి వెళ్ళాం అంటే అసలు.
అవును తల్లి, అవును అవును.
అదొకటి, అంటే వాసన రహితం అయిపోవడానికి నేను మొన్న మన భక్తులందరూ కూర్చున్నట్టుగా ఇదే అనుకున్నాను అనమాట. ఇప్పుడు అంటే అసలు ముందు ముందు ఇప్పుడు ఇప్పుడు ప్రారంభం తాలూకు బాహ్య విషయాలన్నీ మనం ఫుల్ స్టాప్ పెట్టుకుంటే ఇంటర్నల్ గా ఎంతో కొంత మనసుకి శాంతి ప్రశాంతత వస్తే అప్పుడు, అంటే ఎంతో కొంత నీకు భగవంతుడు అంటే చైతన్యం తాలూకు రుచి నువ్వు ఎంతో కొంత అనుభవిస్తూ ఉంటే శాంతి, అంటే ఇప్పుడు సముద్రం ఒడ్డు దగ్గర తుంపర్లు పడినట్టుగా అయినా నువ్వు కొంత అనుభవిస్తూ ఉంటే అప్పుడు కదా లోపల బహుజన్మల వాసనని మళ్ళీ రేజ్ చేయడానికి అవకాశం, లేకపోతే అసలు అవి ఎప్పుడు రేజ్ అవుతాయంటే ఇది ఇదే క్లియర్ చేసుకోకపోతే.
అవును అవును బిడ్డ,
సో ఇది క్లియర్. నువ్వు ముందు ఈ వీటన్నిటి నుంచి నువ్వు ఇంటర్నల్ గా డిటాచ్ అయిపోతే భగవంతుడు మనల్ని ఇంకా ఇంకా ఖాళీ చేయడానికి ఆస్కారం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కానీ ఇదే నిజం అనుకుని, ఇదే నిజం అనుకుని, ఇదే ఈ సంసారమే నిజం అనుకుని, ఈ ఆస్తులే నిజం అనుకుని, మనకున్న బిడ్డలే నిజం అనుకుని, ఇక్కడే మనం ఈ సంసారంలోనే మన తలంపులు తిరుగుతూ ఉంటే మనం ఖాళీ అయ్యేది ఎప్పుడు?
అవును తల్లి,
అంటే
ఆయనకి అంటే సాయం చేయాలి అనుగ్రహించాలని ఉన్నా కూడా ఇది వదులుకోవాలి, లేకపోతే సహకరించకపోతే ఆయన ఏమి చేయలేరు కదా
తండ్రి.
అంటే చేయలేరు కదా అంటే ఇంకో జన్మ ఆయన తీసుకొని మళ్ళీ ఇదే బోధిస్తారు ఇంకా.
అవునండి, అంతే కదా,
అంతే అంతే కదా.
అంటే లాస్ట్ మనిషి వరకు విడిచిపెట్టరు, అందుకు ధైర్యం
విడిచిపెట్టగా
ఉండొచ్చు. కానీ
కానీ ఆయన అలా అన్నారని మనం సోమరితనంగా ఉండకూడదు,
ఉండకూడదు, సిన్సియర్ గా ఉండి. ఎందుకంటే దుఃఖం నుంచి బయటకు రావాలని అనుకుంటాం కానీ దుఃఖంలో ఉండిపోవాలని ఎవరికీ ఉండదు కదా,
ఉండదు కదమ్మా.
మన అశాంతి నుంచి మనం బయటకు రావడానికి ఇది మనకి మన ఉద్ధరింపు, ఎవరికో ఉద్ధరింపు కాదు కదా. అంటే
కాదు కదా,
సో మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి అంత సామాగ్రి భగవంతుడు ఇచ్చాడు మనల్ని, అంటే పుష్కలంగా మనకి ఫుడ్ పెట్టి వెళ్ళారు, అటువైపు తూకం పెంచి వెళ్ళారు. సో ఆ తూకం అటువైపు ఒరిగి మనం అటువైపు అక్కడ అక్కడికి దగ్గరగా ఉండి ఇవన్నీ మొహం మన తల ఇటు తిప్పకుండా, అంటే అదే మొన్న ఈ గుళ్ళోకి వెళ్ళినప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫేస్ ఆయనకి పెట్టి వీప్ వెనక్కి పెడతాం, కానీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే
వెనక్కి
ఓన్లీ మొహం చూసుకుని వెనక్కి నడుస్తారు కొంతమంది. అంటే దానికి అర్థం ఏంటి అంటే నీ నీ వీపు ప్రపంచానికి పెట్టు, నీ మొహం భగవంతుడి వైపు పెట్టు అని నాన్నగారు చెప్పారు అన్నారు అనమాట. సో అలా మన మన మనస్సు భగవంతుడి వైపే పెట్టుంచి మనము కర్మ చేస్తూ ఉంటే ప్రపంచంలో ఆ కర్మే మనకి యోగంగా మారిపోతుందండి.
అవును అవును తల్లి,
అప్పుడు కర్తలేని కర్మ చేయగలుగుతాం, అప్పుడు కర్త పోతాడు.
అదే గురువుని గుర్తించినప్పుడే కర్తలేని కర్మ చేయగలం,
చేయగలం
గురువు, లేకపోతే చేయడం ఆ గురువు ప్రేమను అనుభవించిన భక్తుడు మాత్రమే కర్తలేని కర్మ చేయగలడు.
అయితే కృష్ణ, సో ముగిద్దాము, ఆల్రెడీ 10 మినిట్స్ దాటింది. చాలా
బాగుంది,
ఐ మీన్ దీపం రోజు చాలా ఐ మీన్
ఇన్స్పైర్డ్గా అవకాశం ఇచ్చేవారు నాన్న, థ్యాంక్ యూ సో మచ్.
లేదంటే మాకు మాకు మీరంతా బ్యాక్ డ్రాప్ లో ఏంటంటే ఎప్పుడు అవసరం ఎప్పుడు అవసరం వచ్చినా ఇమీడియట్ గా ఇంక గ్రీష్మ లేకపోయినా నేను లేకపోయినా సత్సంగం నడిచిపోతుంది. అలా అలా
అలాగా
అలా పెట్టుకున్నాం, ఎప్పుడైనా సరే అంటే ఒకసారి మీరు మాట్లాడగలండి అనేది చాలా ఈజీ కాదు.
కానీ భక్తులు అందరూ జాయిన్ అవుతున్నారు,
జాయిన్ అయ్యి అంటే ఇంకా ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ లేకుండా ప్రవాహంగా ఆయన దైవం నడుచుకుంటుందండి. అంటే భక్తులందరూ కూడా ఆయన ఒక గూడు, అంటే ఈ కోడి పిల్లల్ని ఎలా పెట్టుకుందో అలా ఎప్పుడు పెట్టుకుని ఉన్నారు కదా మనల్ని, ఎప్పుడు మనం చల్లారి అవ్వకూడదు అని ఉండేది ఆయనకి, అది ఎక్స్ప్రెస్ కూడా చేస్తూ ఉండేది. అది నిజం చేసి
చూపిస్తున్నారు.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వండర్ఫుల్ సెషన్ అండి.
అందరికి అందరికి నమస్కారం.
నమస్కారం అండి.
ఓం శ్రీ నారాయణ పరమాత్మ. ఓం శ్రీ నారాయణ పరమాత్మ.